ಯದಮಂಧಿ ಶಾಸ್ತ್ರವಾರ್ನಿಧಿರಬಂಧಿ ಚಿತ್ತೆ ಕರೀಂದ್ರಗಿರಿನಾಥ ಏನ ಮಹಾವಿದುಷ ತಂ ಸೀತಾರಾಮಾರ್ಯ ದೇಶಿಕಂ ವಂದೇ ಯಸ್ಯ ಪ್ರಸಾದ ಕಲಯ ಬಧಿರಶೃಣೋತಿ ಪಂಗು ಪ್ರಧಾವತಿ ಜವೇನ ಚ ವಕ್ತಿ ಮೂಕಃ ಅಂಧಃ ಪ್ರಪಶ್ಯತಿ ಸುತಂ ಲಭತೆ ಚ ವಂದ್ಯ ತಂ ದೇವಮೇವ ವರದಂ ಶರಣಂಗದಾಸ್ಮಿ ವ್ಯಾಖ್ಯಾಮುದ್ರಾಂ ಕರಸರಸಿಗೈ ಪುಸ್ತಕಂ ಶಂಖಚಕ್ರೇ ಬಿಭ್ರದ್ ಭಿನ್ನ ಸ್ಫಟಿಕ ರುಚಿರೇ ಪುಂಡರೀಕೇ ನಿಷಣ್ಣಃ ಅಮ್ಲಾನಶ್ರೀರಮೃತ ವಿಷದೈ ಅಂಶುಭಿಃ ಪ್ಲಾವಯನ್ ಮಾಂ ಆವಿರ್ಭೂಯಾತ್ ಅನಘಮಹಿಮಾ ಮಾನಸೇವಗಧೀಶಃ ಯಃ ಪಿಬನ್ ಸತತಂ ರಾಮಚರಿತಾಮೃತಸಾಗರಂ ಅತೃಪ್ತಸ್ಥಂ ಮುನಿಂ ವಂದೇ ಪ್ರಾಚೇತ ಸಮಕಲ್ಮಷಂ ಅಂಜನಾನಂದನಂ ವೀರಂ ಜಾನಕೀಶೋಕನಾಶನಂ ಕಪೀಶಮಕ್ಷಹಂತಾರಂ ವಂದೇ ಲಂಕಾಭಯಂಕರಂ ಶ್ರೀರಾಮಚಂದ್ರಶ್ರಿತಪಾರಿಜಾತಃ ಸಮಸ್ತಕಲ್ಯಾಣಗುಣಾಭಿರಾಮಃ ಸೀತಾಮುಖಂಭೋರುಹಚಂಚರೀಕಃ ನಿರಂತರಂ ಮಂಗಳಮಾತನೋತು. ಮಹಾಭಾಗವತ ಗೋಷ್ಠಿಕಿ ಪ್ರಣಾಮಾಂಜಲುಲು. ಈನಾಟಿತೋಟಿ ಮನ ರಾಮಾಯಣ ಪ್ರವಚನ ಉಪನ್ಯಾಸ ಲಹರಿ ಪ್ರಸ್ತುತಾನಿಕಿ ಪರಿಸಮಾಪ್ತಮವುತನ್ನರಿ. ಆಚಾರ್ಯ ವೈಭವಂತೋ ಪ್ರಾರಂಭಿಸುಕುನ್ನಾವು. ಈನಾಡು ಕೂಡ ಆಚಾರ್ಯ ವೈಭವಾನಿಕಿ ನಿದರ್ಶನಂಗಾ ನಿಲಿಚಿನಟುವಂಟಿ ಒಕ ಮಹಾವ್ಯಕ್ತಿನಿ ಸ್ಮರಿಂಚುಕುನಿ. ಎಂದುಕನಂಟೇ ಇವಾಳ ಮನಂ ವೇಗಂಗಾ ಚೆಪ್ಪುಕೋಕಪೋತೇ ಅವದು ಕಾಬಟ್ಟಿ ಸುದೀರ್ಘಂಗಾ ಕಾಕುಂಡಾ ಮರೀ ಪರಿಗೆತ್ತಕುಂಡಾ ಮರೀ ಮೆಲ್ಲಗಾ ನಡವಕುಂಡಾ ಸ್ವಾಮಿ ಪಲಕಿಂಚಿನ ತೀರುನ ಹನುಮನಿ ಗುರಿಂಚಿ ಅಮ್ಮವಾರಿ ವೈಭವಾನ್ನಿ ಗುರಿಂಚಿ ಸ್ವಾಮಿ ಯೊಕ್ಕ ತತ್ವಾನ್ನಿ ಹನುಮನು ದಾಟಿ ವೆಳ್ಳಟಮೇ ಕಷ್ಟಂ. ಎಂದುಕಂಟೇ ಎಲಾಂಟಿ ವಾಳನ್ ದಾಟಲೇಮು ಆ ಸ್ವಾಮಿನಿ ಆ ಮುಗ್ಗುರಿನಿ ಸಂಸ್ಮರಿಂಚುಕೊನಿ ಮನಂ ರಾಮಾಯಣಂ ವಿನ್ನಂದುಕು ವಚ್ಚೇ ಫಲಿತಮೇಮಿಟೋ ಒಕ ಮೂಡು ನಿಮಿಷಾಲೈನಾ ಕನಿಷ್ಠಂ ಮುಚ್ಚಟಿಂಚುಕೊನಿ ಸ್ವಸ್ತಿ ಚೆಪ್ಪುಕುಂದಾಂ. ಕಬಂಧುಡು ಅನೇಟటువంటి ఒక రాక్షసుడు అరణ్యకాండలో చివరలో మనకు దర్శనమిస్తాడు. వాడు పూర్వజన్మలో గంధర్వుడు. గంధర్వులైన వాళ్ళందరూ అహంకారము చేత దేవతలను ధిక్కరించి మంచివాళ్ళని బాధపెట్టి శాపగ్రస్తులై రాక్షసులుగా మారటం. ఈ కబంధుడు అనేవాడికి కాళ్ళు లేవు, ఒక బంతివలే ఉండే ఆకారం, పెద్ద చేతులు రెండు. ఆ చేతులు ఎంతో దూరం వస్తాయి. కొంచెం పొడుగ్గా చేతులున్న వాళ్ళని వీడివి కబంధ హస్తాలు అంటారు. అలాగే ఇతరులను బాధ పెట్టే వాళ్ల పట్ల కూడా ఈ పదాన్ని వాడటం అనేది లోకంలో కనపడుతున్నది. ఆ కబంధుడు సీతమ్మని లక్ష్మణస్వామిని రామచంద్రమూర్తిని మింగపోవటం, వాళ్ళు గొడ్డలితోటి ఆ రాక్షసుని యొక్క బాహువులను ఛేదించటం, ఆ తరువాత మరణించిన తరువాత శరీరాన్ని దహనం చేయమని చెప్పటం, దివ్యత్వాన్ని పొందిన తర్వాత చెప్పినటువంటి మంచి మాట ఏమిటి అంటే, నీవు ఇక్కడికి సమీపంలో పంపానది ఒడ్డునున్నటువంటి శబరి ఆశ్రమానికి వెళ్ళమని చెప్పాడు ఆ కబంధుడు అనేటటువంటి వాడు. సచస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవం. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం కాబట్టి మొదటి సర్గ సంక్షేప రామాయణంలో చోటు చేసుకుంది. అన్ని సర్గల కథలలో అతి ముఖ్యమైన వాటిని మాత్రమే సంక్షేప రామాయణంలో వాల్మీకి భగవానుడు పొందుపరచి మనకి అందించారు. శ్రమణీం ధర్మ నిపుణాం, ఆమె పట్ల ఆమె అసలు పేరు శబరి. శబర జాతికి చెందినటువంటి స్త్రీ. వాళ్ళు అడవులో సంచరించి పండ్లను తేనెను అమ్ముకుని జీవించేటటువంటి జీవన విధానము కలిగిన వాళ్ళు అని వ్యాఖ్యాతలు చెప్పారు. ఆమె ఎటువంటిది అంటే శ్రమణీ, శ్రమని పోగొడుతుందిట. దేని చేత పోగొడుతుంది? కాయల చేత, పండ్ల చేత. అటువంటి ఆమె దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ఆ మాటలు విన్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ శబరి ఆశ్రమానికి వచ్చారు. అసలు శబరి ఎలా ఉంటుందో మనకి తెలియదు, కానివ్వండి, శబరి అంటే అందరి మనస్సులో నా వరకు నాకు ముద్ర వేసుకున్నది సంపూర్ణ రామాయణంలో ఉన్న శబరి. అదిగో నా స్వామి, ఆ అడుగులు రామయ్యవి, ఇదిగో శబరి శబరి వస్తున్నానంటున్నది. అసలే ఆనదు చూపు, ఆ పైన కన్నీరు, ఎంత గొప్ప భావన. అందుకనే ఆ పండ్లను రామచంద్రమూర్తికి భక్తితో సమర్పించింది. ఈనాటి ఘట్టం అంటే మనం ఒక యజ్ఞంగా కొంచెం సుదీర్ఘంగా 9 రోజులు 40 రోజులు చేసుకునేటప్పుడు, రామచంద్రమూర్తి పుత్రకామేష్టి చేసినప్పుడు, దివ్య పాయసం ఇచ్చినప్పుడు పాయసాన్ని నివేదన చేయటం, అలాగే అనసూయ అంగరాగాలు ఇచ్చేటప్పుడు 9 మంది ముత్తైదువులకు తగ్గకుండా ఈ అంగరాగములకు సంబంధించినవి పంచుకోవటం, అరణ్యకాండలో శబరి ఘట్టం అప్పుడు అనేక విధములైన పండ్లను పంచటం, ఇలా కొన్ని సంప్రదాయాలు పెద్దలు ఏర్పాటు చేశారు. మనం శబరి అంత భక్తి లేకపోయినా శబరిని తలుచుకుని 4 పండ్లు ఎవరికైనా ఇస్తే స్వామి సంతోషిస్తాడు. స్వామికి ఎందరెందరో నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటే అందరి నైవేద్యాలలో శబరి నైవేద్యాన్ని చాలా ప్రేమగా స్వామి స్వీకరించాడు. కాబట్టే ఆ నైవేద్యము చేసే సమయంలో వీళ్ళందరినీ తలుచుకోవాలి. తలుచుకుంటే స్వామి మనం పెట్టేటటువంటిది పిచ్చిదో ఎచ్చిదో బాగా పండినదో పండనిదో ఎండినదో ఏదైనా సరే వాళ్ళని గుర్తు చేసుకున్నారు. వీళ్ళకు కూడా కొద్దిగా బుద్ధి ఉంది, నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరో వీళ్ళు తెలుసుకోగలిగారు అని వాళ్ళ ముఖం చూసి మనం ఇచ్చేటటువంటి నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. ఆ శబరి స్వామిని అద్భుతంగా ఆతిథ్యం ఇచ్చినటువంటి ఘట్టం, అసలైనటువంటి ఆచార్య వైభవానికి ఇప్పటికీ కూడా నిదర్శనంగా నిలిచేటటువంటి ఘట్టం అరణ్యకాండ చిట్ట చివరి ఘట్టం. నేను అయోధ్యకాండ చిట్ట చివరి సర్గలో అనసూయమ్మ తల్లి వైభవాన్ని మనం ముచ్చటించుకున్నాం. మతంగ వనము చైత్ర రథ వనంలాగా, నందన వనంలాగా చాలా మనోహరంగా ఉంది. ఆ వనమంతా చూపించింది రామచంద్రమూర్తిని వెంట పెట్టుకుని. అక్కడ మతంగ మహర్షి తపస్సు చేసుకున్నాడు చాలా వేల సంవత్సరాలు. ఆ మతంగ మహర్షి తపస్సు చేసుకున్నందువల్ల ఆ వనాన్ని మతంగ వనము అని పిలిచారు. ఆ మతంగ వనాన్ని చూపించింది. మెల్లిగా స్వామి వెళ్ళాడు ఆమె దగ్గరికి, చూశాడు అక్కడక్కడ అందమైనటువంటి మనోహరమైనటువంటి వనాన్ని. మనకేదైనా ఒక ఇష్టమైన పదార్థం ఉంటే మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు, ఎదురుకుండా కనపడుతూ ఉంటుంది, అయినా అదిగో ఆ చిలక చూసావా, ఈ బొమ్మ చూసావా, మా జామ చెట్టు చూసావా అని ప్రత్యేకించి ప్రేమతో చెప్పటం అనేది ఒక మానసికమైనటువంటి ప్రేమపూరితమైనటువంటి లక్షణం. ఆ లక్షణంతో అందులో ఎప్పటి నుంచో శబరి రామచంద్రమూర్తి కోసం ఎదురు చూస్తున్నది. ఎందుకు ఎదురు చూస్తున్నది అంటే గురువు గారు చెప్పారు, శబరి ఈ ఆశ్రమానికి రామచంద్రమూర్తి వస్తాడు, ఆ రామచంద్రమూర్తి ఎప్పటికైనా రాని వచ్చిందాకా నీవు ఇక్కడే ఉండు, రాముడు వచ్చిన తర్వాతనే నీవు దేహత్యాగం చేయాలి అని ఒక ఆదేశించారు. నిజంగా గురువుగారి మీద ఎంత ప్రేమ. ఇప్పుడు గురువుగారు ఎవరైనా ఒక చిన్న పని అప్పచెబితే ఆ చెప్పిన సమయానికి 1 నిమిషం అటు జరిగినా తాళలేని పరిస్థితి శిష్యులది, ఓపిక లేనందువలన. అటువంటిది ఆ గురువుగారు చెప్పారు కనుక రామచంద్రమూర్తి కోసం నిరీక్షించింది. కానీ కేవలం రామచంద్రుని భక్తి మాత్రమే కాదు, ఇక్కడ శబరికి ఉన్నది ఆచార్య నిష్ట. ఆ నిష్టతోటి ఉంది. వచ్చాడు స్వామి, ప్రశ్న వేస్తున్నాడు. కచ్చిత్తే నిర్జితా విఘ్నా, కచ్చిత్తే వర్ధతే తపః. ఏం శబరి బాగున్నావా, ఏం విఘ్నాలు లేవు కదా, తపస్సు బాగా సాగుతున్నదా. కచ్చిత్తే గురు శుశ్రూష సఫలాచారు భాషిణి. చాలా అందంగా మాట్లాడుతున్నాను, పెద్దదానివైనా కూడా. పెద్దవాళ్ళం అయ్యేసరికి దవడలలో శైథిల్యం వచ్చి పళ్ళు రాలిపోయి మాట స్పష్టత ఉండదు. ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న శబరి మాటలో చక్కగా స్పష్టత, వినటానికి సొంపు రెండు ఉన్నందువలన చారుభాషిణి అన్నాడు రామచంద్రమూర్తి అంతటి వాడు. కచ్చిత్తే గురు శుశ్రూష, నీ గురు శుశ్రూష బాగా సాగుంది కదా, నీ తపస్సుకు ఏ విధమైన నియమాలు జరగట అడ్డంకులు రావటం లేదు కదా, నీ మనస్సు సుఖంగా ఉంది కదా అని కుశల ప్రశ్నలు వేశాడు. మనం వేసే ప్రశ్నలు సందర్భానుసారంగా ప్రశ్నలు వేయాలి. లేకపోతే పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు వేసేటప్పుడు గమనిస్తూ ఉండాలి. అందరికీ ఒకే దీవెన, అందరికీ ఒకే మంత్రం పనికిరాదు. అందుకని ఈయన ఎవరి దగ్గరికి వచ్చాడు? ఒక మహాయోగిని దగ్గరికి వచ్చాడు. ఈ యోగిని ఎటువంటిది? గురువు గారి యొక్క అనుగ్రహానికి పాత్రురాలైనటువంటిది. ఆమె దగ్గరికి వచ్చి, నీ గురు శుశ్రూష సఫలమైందా, బాగుందా అని అడిగాడు. అడిగితే ఆవిడ చెప్తున్నది అంతకంటే గడసరి. ఆమె ప్రశ్న అర్థం చేసుకుంది. అంటే ఎవరైనా తపస్సు చేసుకునే వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా మీ తపస్సుకి విఘ్నాలు లేవు కదా అని అడగాలి మొట్టమొదటి ప్రశ్న. గృహస్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మీ పరివారం అంతా బాగున్నదా అని అడగాలి. వ్యాపారం చేసేవాడి దగ్గరికి వెళితే, అయ్యా వాణిజ్యం సుఖంగా ఉందా అనాలి. మనం రాజుల దగ్గరికి వెళితే, నీ ఏలుబడిలో ఉన్న ప్రజలంతా సుఖంగా ఉన్నారా అని అడగాలి, కానీ నువ్వు బాగున్నావా అని అడగకూడదు. అదే వేదం చదువుకున్న పండితుడి దగ్గరికి వస్తే, నీ వేద విద్య బాగా సాగుతున్నదా అని అడగాలి. ఇది ధర్మశాస్త్రం చెప్పినటువంటి కుశల ప్రశ్నల విధానం. ఆ విధానానికి పెడితే మనకు 3 రోజులు సరిపోతుంది. ఎవరిని ఎలా ప్రశ్న వేయాలి, అలా ప్రశ్న వేసిన వాళ్ళు ఉన్నారా, సమాధానాలు చెప్పిన వాళ్ళు ఉన్నారా అని మనం పరిశీలిస్తే, ఈయన వచ్చి అడగగానే ఆవిడ చెప్తున్నది, అద్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనన్మయ. ఇప్పటి వరకు నాకు తపస్సిద్ధి లేదు, ఇప్పుడు నువ్వు వచ్చావు, నీ దర్శనమైంది, నాకు తపస్సు సిద్ధించింది. ఎంత బాగా చెప్పిందండి. రామచంద్రమూర్తి దర్శనం కంటే తపస్సులకు సిద్ధి లేదు. రామాయణ ప్రారంభమే తపస్వాధ్యాయ నిరతం, తపస్సుతో ప్రారంభం. ప్రతి వ్యక్తి ఇందులో తపస్సు చేసిన వాళ్ళే. ఈ తపస్సు తెలుసుకున్నాడు కనుకనే త్యాగరాజు గారు శ్రీరామ జయ రామ శృంగార రామయ్యని చింతింపరాదేవో మనసాన కీర్తనలో కౌసల్య తపమేమి చేసినో తెలియ, విశ్వామిత్రుడు ఏం తపస్సు చేశాడు, దశరథుడు ఏం తపస్సు చేశాడు అని తపశ్శబ్దాన్ని పదే పదే ప్రతి చరణంలో నిబంధించాడు. ఎందుకని అంటే, రాముణ్ణి తనకి లోబరుచుకున్నవాడు త్యాగరాజు. రామచంద్రమూర్తి లేకపోతే ఆయన నిద్రాహారాలు మానివేసినప్పుడు, ఆ నదిలో పారవేసిన విగ్రహాలు మళ్ళీ స్వామి చెంతకు చేరినప్పుడు, నన్ను పాలింపగా నడచి వచ్చితివో అని ఆ స్వామి వచ్చే వరకు అన్నం ముట్టనంత నిష్ట కలిగినటువంటి వాడు కనుక, త్యాగరాజుకు లోబడిన వాడు రామచంద్రమూర్తి. ఆ త్యాగరాజు స్వామిని అద్భుతమైనటువంటి వర్ణనలలో దర్శించాడు. ప్రతిదానికి చిట్ట చివర తన నామాన్ని జతపరుచుకున్నాడు తన పదాన్ని వాగ్గేయకారుడు గనక. స్వామిని అనేక రూపాలతో సందర్శించి చివరికి లాలిపాట కూడా ఆయనే పాడాడు. క్షీరసాగర విహార అంటూ అద్భుతమైన కీర్తన త్యాగరాజుల వారు స్వామికి పాడినటువంటి లాలిపాట. అందుకని ఇప్పటి వరకు నాకు తపస్సిద్ధి లేదు, ఇవాళ నిన్ను చూసినందువల్ల నాకు తపస్సు సిద్ధించింది. అద్యమే సఫలం తప్తం గురవశ్చ సుపూజితాః. నిజంగా మా గురువు గారికి నేను ఇవాళ చేసిన పూజ ఫలించింది. మా గురువు గారి మాట నిజమైంది. గురువుగారు చెప్పారు శబరి రాముడు వస్తాడు అని. ఇవాళ ఆ మాట నిజమైంది నీ రాకచేత అని చెప్పింది. సరే, ఆ స్వామి కోసంగా గురువుగారు చెప్పినప్పటి నుంచి చెట్టు చెట్టుకి వెళ్ళి పండ్లు ఒక్కొక్క పండు కోసుకుని తాను చూసి, ఇది బాగుంది, పోగు చేయటం బాగులేదు, తీసేసి తెచ్చి అక్కడ పెట్టింది. అవి ఎండిపోయినాయో పండిపోయినాయో ఏమైనాయో మళ్ళీ గమనించలేదు. కూర్చుని రామనామం ధ్యానం చేస్తున్నది. వన్యం, ఇవన్నీ అడవికి సంబంధించినవి, వీటిని నీవు ప్రీతిగా ఆరగించు, మా గురువుగారు చెప్పారు కనుక నీకు ఆతిథ్యం ఇస్తున్నాను అని ఆతిథ్యం ఇచ్చి, అక్కడ ఆ గురువుగారి మహిమను శబరి ప్రత్యేకంగా చాటి చెప్పింది. ఆ గురువుగారి మహిమ చేత అక్కడ ఆరవేసినటువంటి బట్టలు ఎండలేదు ఇప్పటికీ కూడా. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఎండాకాలాలు వచ్చినా ఆ తడి బట్టలు అలాగే ఉన్నాయి. చూడు, ఇదిగో మా గురువుగారి మహిమకు నిదర్శనమని ఆ సర్గ చివర వరకు శబరికి స్వామికి సంభాషణ, మతంగ మహర్షి యొక్క ఘనత, ఆ వనం ప్రాభవం చెప్పటం జరిగింది. వల్కలాపాదపేష్విహ అద్యాపి నావశుష్యంతి, ఇప్పటికీ కూడా ఎండలేదు. సరే, వచ్చిన పని అయింది స్వామి, ఇంకా నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు అనుజ్ఞ ఇమ్మని అని. సరే, మా గురువుగారు వెళితే అడుగుతాడు శబరి రాముడు వచ్చాడా నీ ఆశ్రమానికి. ఆ వచ్చాడు, వచ్చినట్టు సాక్ష్యం ఏంటి మరి అడిగితే నేను చెప్పుకోవాలి కదా అక్కడికి వెళ్ళి, కనుక నాకు ఒక చీటి ముక్క రాసేయమ్మని. తిరుపతిలో గొల్ల మండపం అని ఒక మండపం ఉంది, ఇప్పటికి 4 స్తంభాలతోటి. భగవద్ రామానుజులను ఆమె చీటి అడిగిందిట. వారి చరిత్రలో వస్తుంది గొల్లచీటి అనే శీర్షికతోటి. ఒక పెద్దావిడ, మరి ఆ అడవిలో అప్పటిలో 1000 సంవత్సరాల క్రితం అరణ్యం వల్లే ఉండేది, మా చిన్నప్పుడే అక్కడ ఇన్ని కాటేజీలు వైభవాలు లేవు, ఏదో విఘ్నసాశ్రమంలోనో అహోబుల మఠంలోనో ఉండి స్వామిని దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం ఒక 1/2 గంటలో చాలా ఆడుతూ పాడుతూ. అటువంటిది 1000 సంవత్సరాల వెనక ఎంత భయంకర స్థితిలో ఉండేది ఆ క్షేత్రం. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి అవ్వ భగవద్ రామానుజులకు రోజు పాలు పెరుగు నెయ్యి ఇస్తూ ఉండేది. సరే, వారు అక్కడ చదువుకుని వారు వేరే ఊరు బయలుదేరుతూ శిష్యులకు చెప్పారట, రోజు మనకి పాలు పెరుగు స్వచ్ఛంగా తెస్తున్నది, ఆవిడ డబ్బులు ఎంత ఇవ్వాలో లెక్కగట్టి ఇచ్చేయండి అని. ఆవిడ వాకిటి దగ్గర కూర్చుంది. ఇదిగోనమ్మా మా గురువు గారు డబ్బులు ఇమ్మన్నారు, డబ్బులు తీసుకో నాకు అక్కర్లేదు. మరి ఏం కావాలి? మీ గురువు గారు నువ్వు చీటీ ఇమ్మండి. ఏమిటి చీటీ అంటే, ఓ వెంకటేశ్వర స్వామి ఈమెడికి ముక్తినివ్వు అని నువ్వు రాసి ఇమ్మంది భగవద్ రామానుజుడు. ఆయన అదే రాసిచ్చారట. ఆ చీటీ తీసుకుని స్వామి దగ్గరికి పోయి నమస్కారం చేసింది, స్వామిలో లీనమైపోయింది. అంత గొప్ప మహిమ ఆ మండపాన్ని ఇప్పటికి కూడా ప్రభుత్వం పాడు చేయలేకపోయింది, అలాగే అట్టి పెట్టింది. అంత గొప్ప మహిమ కలిగినటువంటిది మనకి వెంకటేశ్వర స్వామి విషయంలో నిదర్శనంగా ఉంటే, రామాయణంలో ఆమె అడిగింది ఒక ఇప్పటి భాషలో సర్టిఫికేట్. సరే ఇస్తానన్నాడు ఆయన, ఇచ్చాడు. ఏమని ఇచ్చట ముందు పూజిత అన్నట్ట, పూజింపబడ్డాడు. భలే వాడివయ్యా నువ్వు దశరథ మహారాజు గారి బిడ్డవి, కనీసం ఒక మంచి సర్టిఫికెట్ రాయటం కూడా చేత కాకుండా ఉన్నావా? వశిష్ఠుని దగ్గర అన్ని మా అస్త్రాలు నేర్చుకున్నావు, విశ్వామిత్రుడి దగ్గర శిష్యరికం చేశావు, ఇదైనా నీ గొప్పతనం, ఎవరో ఏమిటో వైనంగా రాయి అని మళ్ళీ అడిగింది ఆవిడ. శబరియా పేరు రాశాట. ఇంకా శాంతం కాలేదు, చదవంగానే అర్థం కావాలి కదా. శబరియా పూజిత అంటే శబరి చేత పూజింపబడ్డవాడు ఎవడు? రామః ఒక్కొక్క ముక్క ముక్క అతుకు వేశాడు. అంటే నేను చేసిన పూజ నీకు నచ్చలేదన్నమాట, అందుకని బాగా పూజ చేశానని రాయలేదు, నచ్చితే కనుక నేను బాగా పూజ చేశానని వ్రాయమన్నది. సమ్యక్ చాలా బాగా చేశావన్నట్ట. సరే మరి ఎవరు రాముడు అనగానే అందరికీ లోకంలో భార్గవరాముడు గుర్తుకొస్తాడయ్యా, గండ్రగొడ్డలి భుజాన వేసుకుని తిరిగాడు కనుక భార్గవరాముడు కాడు, దాశరథి అనే అర్థం వచ్చేటట్టుగా రాయమన్నది. దశరథత్మజ శబరియా పూజిత సమ్యక్ రామో దశరథత్మజ అని మనకి సంక్షేప రామాయణంలో వాల్మీకి భగవానులు పొందుపరచారు. తేషామిచ్చామ్యహంగంతుం సమీపం భవిదాత్మనాం మునీనామాశ్రమో యేషాం అహంచ పరిచారిణి. నేను వాళ్ళ పరిచర్యలు చేసేటటువంటి దాన్ని, పరిచారిక ఇప్పటి భాషలో తెలుగులో పని మనిషి అంటే ఒప్పుకోవటం లేదు కనుక హెల్పర్స్ అందంగా అంటారు, ఏదైనా సహాయం చేయటమే. ఈ సహాయం చేసేవాళ్ళని అసిస్టెంట్లు హెల్పర్స్ అనే పదంతో నైస్గా పిలుస్తున్నారు. వాళ్ళ పరిచర్య చేసినటువంటి దాన్ని నేను ఆ మహర్షుల పాదముల చెంతకు చేరతాను, అనుజ్ఞ ఇమ్మని రామచంద్రమూర్తి ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా యోగాగ్ని చేత శరీరాన్ని దగ్ధం చేసుకుని గురువు సమీపానికి వెళ్ళిపోయింది శబరి. నిజమైన ఆచార్య వైభవానికి నిదర్శనంగా నిలిచినటువంటిది 3 అక్షరాల శబరి. ఈ శబరి ఎప్పుడైతే వెళ్ళిందో, అసలైనటువంటి పూర్తి వైష్ణవ దీక్షితులైన వారు ఎవరైనా కనుక మరణిస్తే పరమపదానికి వెళ్ళారంటున్నారు ఇప్పుడు జనానికి తెలియటం కోసం, ఆచార్య తిరువడిగలు చేరారు అని రాస్తారు. అంటే గురువుగారి పాదముల చెంతకు ఈ జీవుడు వెళ్ళాడు అంటాం సంప్రదాయం, అది అర్థం కావటం లేదు. వైష్ణవుల ఇండ్లలోనే కనుక పరమపదం అనే పదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి నిష్ట కలిగినటువంటి శబరిని మనం ముచ్చటించుకుని ఆచార్య వైభవాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాం. ఇక సీతాయా ఆశ్చరితం మహతు, రామాయణానికి ఉన్నటువంటి పేరే మా అనురాధ స్వామి వారికి ఇచ్చిన, రామాయణానికి ఉన్నటువంటి పేరే సీతాచరిత్ర. అసలు రామాయణం అంటే సీతాచరిత్ర అనే అర్థం. అందరం రామాయణం అనగానే రాముని కథ రాముని కథ రాముని కథ అని 1-10 సార్లు చెప్తాం. చెబితే కాదండి, రాముడి కథ అంటే ఏదో రాముడు సామాన్యుడు అనుకుంటారేమో. పౌలస్త్యవధమిత్యేవా, రాముడు సామాన్యుడు కాడు, పౌలస్త్య వంశంలో జన్మించినటువంటి పౌలస్త్యుని సంహరించారు. అసలు వాల్మీకి భగవానులు ఎంత చక్కగా మాట్లాడారు, రావణ బ్రహ్మని అన్న అంటే బ్రహ్మహత్య దోషం వస్తుంది. పౌలశ్చుని వధించినటువంటి వాని కథ అన్నారు. మళ్ళీ అది కూడా కాదు, సీతాయాశ్చరితం మహతు, సీతాదేవి యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర. రామ అన్న పదానికి సీత అనే అర్థం అసలు రామాయణ రీతిగా కూడా. హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వచ్చినప్పుడు హనుమంతుడు ముందు మాట్లాడాడు, హనుమంతునితో సీతమ్మ కొద్ది నిమిషాలు మాట్లాడి ఇతి వదేవి వచనం మహార్థం తం వానరేంద్రం మధురార్ధముక్త్వా శ్రోతుం పునస్తస్య వచోభిరామం రామార్ధయుక్తం విరరామ రామ. రామ అంటే సీత, రామాయాహ అయనం ఆ సీతాదేవి యొక్క ప్రధానమైన చరిత్ర సీతాయనం కాకుండా రామాయణం అయింది. కనుక ఆ సీతాదేవి యొక్క చరిత్రకి, రామచంద్రమూర్తి చరిత్రకి అనుసంధానకర్త అసలైనటువంటి ఆచార్యులు రామాయణానికి హనుమ. ఆ హనుమ రామాయణానికి ఆచార్యుడై రామ సీతలనిద్దరిని కూడా కలిపినటువంటి మహనీయుడు. ఆయన వైభవం ఎంత చెప్పుకున్నా చాలా కొద్దిపాటిగానే ఉంటుంది. ఎందుకంటే మనకి కనిపించేవాడు కామరూపులు కామచారులు అని మొన్న మనవి చేయటం జరిగింది. ఆ హనుమ సంకల్పిస్తే చిన్న సూక్ష్మ రూపాన్ని పొందగలడు, విజృంభిస్తే ఆకాశాన్ని అంటగలడు. సీతాదేవి దగ్గర తన పరాక్రమాన్ని చూపించడానికి 36వ సర్గలో స్వామి పెరిగితే ఆ చుక్కలన్నీ స్వామికి చేసిన మల్లెపూల వలె ఉన్నాయి నక్షత్రాలన్నీ. ఆ అందమైనటువంటి సన్నివేశాన్నే అన్నమాచార్యుల వారు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అంటూ చూడ చూడ నక్షత్రాలు చుక్కల వలెనున్నవి అన్నారు. ఆ చుక్కలన్నీ అంత స్వామి ముందు ఇంతింతవైపోయినాయి. అంత అద్భుతమైనటువంటి స్వామి, విశేషించి రామచంద్రమూర్తిని పరీక్ష చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి రామాయణంలో హనుమ. రామలక్ష్మణులిద్దరూ ఆ ఋష్యమూక పర్వతం దగ్గరికి వచ్చేసరికి ఆ ఋష్యమూక పర్వతం పైన ఉన్నటువంటి సుగ్రీవుడు భయపడుతూ తన చుట్టూ ఉన్నటువంటి మిత్రులతో కలిసి వాలి ఎవరినో మళ్ళీ మారువేషాలతో పంపిస్తున్నాడు, మన ఇక్కడ సుఖంగా ఉండనివ్వడు అని వేష్టపడుతూ, ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో తెలుసుకోగలిగిన శక్తి ఒక్క ఆంజనేయునికి మాత్రమే ఉంది అని హనుమంతుణ్ణి వెళ్ళి కనుక్కొని రమ్మంటే, అప్పుడు హనుమంతుడు స్వస్వరూపంతో రాకుండా కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ. మనం స్వామివారిని 12 నామాలు 1000 చదువుకోలేము, 108 చేశారు, 10% అది కూడా చదివాను, అందులో 10% 12 చదువుకోమన్నారు. చూడండి 12 నామాలలో ఉన్న విలువ సంకేతం ఏమిటి అంటే, హనుమ సూర్యుని యొక్క శిష్యుడు, సూర్యులు 12 మంది. అందుకని ద్వాదశ నామాలతో స్వామిని మనం తలుచుకుంటే చాలు, కాని పని అంటూ ఉండదు. ఆ ద్వాదశ నామాలలో కూడా మొట్టమొదటి నామం హనుమనామం, హనుమాన్. ఎందుకని, రామచంద్రమూర్తికి వచ్చినప్పుడు తనని గురించి తాను పరిచయం చేసుకున్నప్పుడు హనుమనామంతో పరిచయం చేసుకున్నాడు. రామచంద్రమూర్తి హనుమనామంతోనే ఆంజనేయ స్వామిని పిలిచాడు, సంభాషించాడు. కనుక తనంత తానుగా సంపాదించుకున్న గొప్ప నామం హనుమ. హనుమాన్ అంజనాసూను, తపస్సు చేసి అంజనాదేవి కన్నటువంటి వాడు. ఆ అంజనాదేవి ఎంత పుణ్యాత్మనాలో రాముని సేవకు వినియోగింపబడినవాడు కనుక రెండవది తల్లిని దృష్టిలో పెట్టుకుని తల్లి నామంతో కలిపిన పదం స్వామిది. మరి తల్లి గొప్పదైతే తండ్రి గొప్పవాడు కాడా? వాయుపుత్రో మహాబల, తండ్రి వాయువు. ఈయన ఎటువంటి వాడు? మహాబల సంపన్నుడు. రామేష్ట 4 ఒక ఎత్త అయితే రామచంద్రమూర్తికి ఇష్టమైన వాడు హనుమ, హనుమకి ఇష్టమైన వాడు రాముడు. రాముణ్ణి హనుమంతుణ్ణి ఇద్దరి అనుగ్రహాలు మనం పొందాలి, ఇద్దరిని ఒకచోట కూర్చోబెట్టాలి అంటే సుందరకాండ కంటే మించిన మార్గం మరొకటి లేదు. అంటే వేదంలో మనీసూక్తం ఉంది కదా, మనీసూక్త పాశుపతం ఉంది కదా, అది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది కదా అనుకోవచ్చు. ఎందుకని అంటే సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటే సుందరకాండలో మొదటి సర్గ నుండి చివరి సర్గ వరకు ఉన్న వైభవం అంతా హనుమదే. ఈ హనుమ వైభవాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఉంటే రామచంద్రమూర్తి, ఆహా నా భక్తిని గొప్పతనాన్ని గానం చేస్తున్నారు, వాళ్ళు అడిగిన కోరిక నేను తీర్చకపోతే ఎట్లా, నా భక్తుడు గొప్పవాడు కావాలి అని ఆయన వచ్చి కూర్చుంటారు. ఈ చదువుతున్నది నా కథ నా వైభవం అనుకోకుండా నా స్వామి చరిత్ర చదువుకుంటున్నారు వాళ్ళు, రామాయణం చదువుకుంటున్నారు. నేను వెళ్ళి కూర్చుని నా రాముడి కష్టం లేకుండా వీళ్ళ కష్టాన్ని గట్టెక్కించకపోతే ఎలా అని హనుమ వచ్చి కూర్చుంటాడు. అలా రాముడు హనుమ వచ్చి కూర్చుని మన పని చేసి పెట్టాలి అంటే ఒక సుందరకాండని మనం ఆశ్రయించాలి. ఇది హరిహర అద్వైతాన్ని చాటేటటువంటి అద్భుతమైన కాండం. స్వామి ఏమో రుద్రవీర్య సముద్భవాయ నమః, స్వామి శ్రీమన్నారాయణుడు, వీళ్ళిద్దరికీ అద్భుతమైనటువంటి మైత్రి ఏకత్వాన్ని చాటిన కాండ కనుక హరిహరులను ఏకం చేసినటువంటి గొప్ప కాండ సుందరకాండ. సుందరే సుందరో రామ సుందరే సుందర కపిహి అని అతడు సుందరకాండ సౌందర్యం అన్న శీర్షికలో 9 రకాల సౌందర్యాలు చెప్పుకోవాలి. ఒక్కొక్క సౌందర్యం కనీసం 10 నిమిషాలు చెప్పుకున్నా 90 నిమిషాలు అయిపోతుంది. అందుకని ఈ సందర్భంలో హనుమాన్ అన్నారు కనుక హనుమనామం స్వామికి చాలా గొప్పదైంది. హనుమ జయంతి అనే పేరుతోనే మనం ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నాం. రమేష్ట ఫల్గున సఖ జెండాపై కపిరాజు కూర్చుని, ఎందుకు జెండాపై కపిరాజు అంటే అర్జునుడు ఉన్న రథానికి సారథి అయిన వాడు కృష్ణ పరమాత్మ కనుక గరుత్మంతుడు కానీ ఆంజనేయ స్వామి కానీ జెండా మీద ఉండి తీరాలి కాబట్టి ఈ కపిరాజు ఉండి వీళ్ళకి విజయాన్ని చేకూర్చాడు. పింగాక్ష అమిత విక్రమ, మొన్న చెప్పుకున్నాం స్వామిని దర్శించి దర్శించి నేత్రములు పింగాక్షములైనవి అని. ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక, సముద్రాన్ని అవలీలగా దాటాడు. అందుకని హనుమన్ అనుకుంటే ఎంతటి కష్టమైనా సముద్రాన్ని ఆయన ఎలా దాటాడు, ఒక ఆవు పాదాన్ని దాటినంత సులభంగా దాటాడు. మనం కూడా కష్టాన్ని దాటగలుగుతాం. సీతాశోక వినాశక, సీతాదేవి యొక్క దుఃఖాన్ని పోగొట్టినటువంటి వాడు ఆయన తప్ప మరెవ్వరూ ఆ దుఃఖాన్ని పోగొట్టగలిగిన సమర్థులు కారు. ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్ప, లక్ష్మణునికి ప్రాణభిక్ష పెట్టి రాముడి ప్రాణాన్ని నిలిపాడు. విలవిలలాడుతున్న రామచంద్రమూర్తి ప్రాణాలను, ఎవరికైనా ప్రాణ ప్రమాదం ఉందని తెలియగానే మనం కాళ్ళు కడుక్కుని ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః అనే నామము స్వామిది, ఓం మృతవానర జీవనాయ నమః అన్నది రామాష్టత్రంలోవి. ఈ రెండు నామాలు అనుకుంటే వెంటిలేటర్ మీద ఉన్నవాళ్ళు కూడా లేచి నుంచుని పరిగెత్తి ఇంటికి వస్తారు. అంత మహిమ నా అనుభవంలో 2-3 విషయాల్లో నేను ఈ 2 నామాలతోనే స్వామి ప్రాణభిక్ష పెట్టడం జరిగింది కనుక గట్టిగా చెప్పగలుగుతున్నా. ప్రాణం ఇచ్చేవాళ్ళు వాళ్ళిద్దరే. చచ్చిన వానర సైన్యాన్ని బ్రతికించినవాడు రామచంద్రుడు, లక్ష్మణస్వామి ప్రాణములనే నిలిపినవాడు ఆంజనేయుడు. కనుక ఈ 12 నామాలు కనుక చదువుకుంటే మనం హాయిగా ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి బాధ ఉండదు, విజయం సిద్ధిస్తుంది. తస్య మృత్యు భయం నాస్తి, మరణ భయం అనేది ఉండదు. సర్వత్ర విజయీ భవేత్ అని 12 నామాలను ఏర్చి కూర్చటంలో కూడా 9 నామాలు కాకుండా 5 నామాలు కాకుండా, పంచముఖ ఆంజనేయ స్వామి కదా 5 నామాలు చాలనకుండా 12ని ఎంపిక చేయటమే ఆచార్య వైభవం. ఆచార్యుడు సూర్య భగవానుడు కాబట్టి 12 నామాలతో హనుమను అనుకోమని మనకు చెప్పారు. ఆ హనుమన్నామ వానరః చెప్పేటప్పుడు కూడా రామచంద్రమూర్తి దగ్గర గోత్ర ప్రవరులు చెప్పి చెప్పుకున్న పేరు హనుమనామం. హనుమన్నని స్వామి సంబోధన చేశారు. ఆ హనుమను చూడగానే రామచంద్రమూర్తికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఇటువంటి వాడు దూతగా ఉంటే రాజు సాధింపలేని పనే ఉంటుంది. అసలు రాజుది రాజు మీద ఉండదండి, రాజు యొక్క ప్రభావం అంతా చుట్టూ ఉన్న పరివారం మీద ఉంటుంది. పరివారం మంచి వాళ్ళైతే రాజుకు పేరు వస్తుంది, పరివారం చెడ్డవాళ్ళైతే పేరు రాకపోగా ప్రాణహాని రాజుకి జరుగుతుంది. ఆయన వేదాలు చదివి 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 ఉన్నాడు. 4 వేదాలు చదివాడు కనుకనే వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి శ్రీమన్నారాయణమూర్తి రామచంద్రమూర్తిగా అవతరించి హనుమకు దర్శనమిచ్చాడు. మొట్టమొదటి దర్శనం కిష్కింధలో హనుమకు జరిగింది. రామచంద్రమూర్తి యొక్క సంభాషణ, ఆయన వచ్చి తనని పరిచయం చేసుకుని మాట్లాడిన తీరు చూశాడు. మాట్లాడుతుంటే ఇప్పుడు 10 మాటలు మాట్లాడుతుంటే 2 మాటలైనా పొల్లు పోవటమో తడబడటమో పొరపాటు రావటమో జరుగుతుంది. ఆయన ఎంతసేపు మాట్లాడినా తడబాటు లేదు, పొరపాటు లేదు. చూశాడు ఈయన వ్యాకరణాన్ని బాగా అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనం చేసింది ఈయన మాట్లాడుతుంటే ఎక్కడ ఒక చిన్న అపశబ్దం రావటం లేదు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితుం అని నాలుగు వేదాలు చదివిన వాళ్లే ఇంత బాగా మాట్లాడగలరో అని రామచంద్రమూర్తి చేత. ఎందుకంటే ఆయన వాగ్మి, ఒక వాగ్మి మరొక వాగ్మిని మెచ్చుకుంటే నిజమైన మెచ్చుకోలవుతుంది, కానీ మాట్లాడటం చేతకాని వాళ్ళు, వేగంగా మాట్లాడేవాళ్ళు, నత్తిగా పలికేవాళ్ళు, ఒక వ్యక్తిని వీడు మంచి మాటకారి బాగా మాట్లాడతాడు అంటే అది చెల్లదు. అంతటి రామచంద్రమూర్తి అంతటి వాడు, మాట్లాడే తీరు హనుమని చూసి నేర్చుకోవాలి అని చెప్పాడండి. మనం మాట వెంట మాట వేగంగా మాట్లాడితే అర్థం కాదు, అలానే ఒక్కొక్కక్షరం సాగదీస్తూ మాట్లాడకూడదు. అవిలంబితమద్రుతం అవ్యస్త రామ సందిగ్ధం, మరీ సాగదీసినట్టు ఉండకూడదుట, అందుకని పరిగెత్తినట్టు ఉండకూడదుట, చెప్పిన విషయం వినేవాళ్ళకి సందేహం కలిగేటట్లు ఉండకూడదు. ఉరస్థ కంఠగం వాక్యం, మనస్సులో ఉన్న మాటని కంఠానికి తీసుకుని వచ్చి కంఠం నుంచి స్పష్టంగా చెప్తున్నాడు. ఉచ్చారయతి కళ్యాణీ వాచం హృదయహారిణి, హనుమ మాట్లాడిన మాటకి రామచంద్రమూర్తి మనస్సు అపహరింపబడింది హనుమ చేత, మనస్సుని దోచుకున్నాడు. నిజంగా చెప్పాలి అంటే మాట్లాడగలిగితే అట్లా మాట్లాడాలి, ఎదుటివారి మనస్సుని హరించుకునేంత మాటకారితనం ఆంజనేయ స్వామిలో ఉన్నది. కనుకనే ఆంజనేయ స్వామిని మనం కనుక భావన చేస్తూ హనుమనామాలు అనుకుంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ, బాగా మాట్లాడటం ఎందుకు వస్తుంది అంటే ఆయన అలా మాట్లాడగలిగిన వాడు అని రామచంద్రమూర్తి అంగీకరించాడు. కాబట్టి హనుమను ఆశ్రయించిన వాళ్ళకి మాటలకి లోటుండదు, వాళ్ళన్న మాట కూడా జరిగి తీరుతుంది. ఇది రామాయణం మనకి చెప్పినటువంటి పద్ధతి. ఇటువంటి వాడు కనుక దూతగా ఉంటే ఆ రాజుగారు ఎంత గొప్ప పనైనా సాధిస్తాడు అని ముందుగా హనుమను చూడగానే రామచంద్రమూర్తి హృదయంలో ఇతడు దూత కావాలి అనే సంకల్పం కలిగింది. కనుకనే రామచంద్రమూర్తికి మంత్రిగా హనుమ పేరు పొందకుండా శ్రీరామదూతం శిరసానమామి దూతగానే ఆయన తనని వ్యవహరించుకున్నాడు సీతమ్మ దగ్గర. ఈ స్వామి యొక్క వైభవానికి మొత్తానికి కూడా కిష్కింధ సుందరకాండలు, యుద్ధకాండ అసలు ఆయన లేకపోతే వీళ్ళందరూ పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి బ్రతకవలసినటువంటి అవసరం లేదు, బ్రతకేవాళ్ళు కాదు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఎగిరేటప్పుడు తనని తాను గరుత్మంతునిగా భావించుకున్నాడు ఆంజనేయ స్వామి. మనం పని చేసేటప్పుడు ఆ చేస్తున్న పనిని బట్టి మనం తలుచుకునవలసిన దేవతల్ని తలుచుకోవాలి. అన్ని పనులకు ఒకే దేవతని తలుచుకుంటే పని కాదు. మనం ఎక్కడికైనా చాలా వేగంగా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏవైనా అంతరాయాలు ఏర్పడితే సుదర్శన స్వామినో వాయుపుత్రుణ్ణో గరుత్మంతుణ్ణో తలుచుకుంటే వేగంలో వాళ్ళు ప్రసిద్ధులు కనుక మన గమ్యస్థానం వేగంగా సరి అయిన సమయానికి చేరుస్తారు. అప్పుడు మనం ఇంకొకరు నెమ్మదిగా ఉన్నటువంటి స్వామిని తలుచుకున్నాం అనుకోండి, మూలమూర్తిని, అక్కడే ఉంటుంది ఆ చెడిపోయిన వాహనం, అది రిపేర్ అవ్వదు, మనం గమ్యస్థానం చేరలేం. అప్పుడు తనని తాను సుపర్ణుడుగా భావించుకుని ఒక ఎగురు ఎగిరితే స్వామి యొక్క వేగమునకు చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు కూకటి వేళ్లతో సహా పెళ్లగించుకుని స్వామి వెంట కొంత దూరం వెళ్ళినాయి. ఆ వెళ్ళిన సన్నివేశం ఎలా ఉంది అంటే, మన ఇంటికి దగ్గర బంధువులు వచ్చి ఆత్మీయులైన వాళ్ళు కొన్నాళ్ళు ఉండి వెళుతూ ఉంటే వాళ్ళ వెంట ఇంటి వాళ్ళు కొంత దూరం అనుసరించి వెళ్ళినట్లుగా ఉంది. ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాహ, ఆత్మీయులైన బంధువుల్ని బంధువులు అనుసరించినట్లుగా ఈ చెట్లు వెళుతున్నాయి అన్నారు. ఈ అందమైనటువంటి సన్నివేశాన్ని ఊహించి తన ఆముక్తమాలిదలో పొందుపరుచుకున్నవాడు ఒక్కడే శ్రీకృష్ణదేవరాయలు. గరుత్మంతుని వాని రెక్కల వైభవాన్ని, ఆ రెక్కల నుండి వచ్చిన గాలిని అభివర్ణించే సందర్భంలో ఇప్పుడు అటు వెళితే మళ్ళీ ఇక్కడ ఆగిపోతుంది, మనం మనవి చేసుకున్నది ఏదో వేగంగా రామాయణాన్ని, ఈ రామాయణ నదిని ఆయన వేగంగా నడిపింప చెయ్యాలి. కనుక మూలం ఇక్కడి నుండే అక్కడ పుట్టింది అనే విషయాన్ని మనవి చేసి స్వామి 100 ఆమడల దూరం ఉన్నటువంటి సముద్రాన్ని ఒక్క దెబ్బన ఎగిరి ఇక్కడ మాలటానికి ప్రయత్నం చేస్తే మధ్యలో చిన్న విఘ్నం వచ్చినట్టు వచ్చింది. అది నిజమైన విఘ్నం కాదు, కృతజ్ఞతని ఆవిష్కరించటం కోసంగా మైనాక పర్వతం వచ్చింది. ఎవరి వలనైనా మనం ఉపకారం పొందితే ప్రతి ఉపకారం చెయ్యాలి అనే సిద్ధాంతాన్ని లోకానికి చాటడం కోసమే మైనాకుడి చేత చిన్న అడ్డాన్ని కలిగించి కృతేచ ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతన అన్న మాట చెప్పించారు. అదంతా చెప్పుకోవాలంటే మనకి సాధ్యం కాదు. సరే, అక్కడి నుంచి లంకిణిని జయించాడు, సురసని జయించాడు. ఆ సురస తన నోరు 10 ఆమడలు 20 ఆమడలు 100 ఆమడల వరకు పెంచితేగిన మళ్ళీ సూక్ష్మ రూపంలో ఆమెలో ప్రవేశించి దాక్షాయణి నమోస్తుతే అన్నాడు. వాళ్ళందరికీ పూర్వజన్మలు విస్తృతంగా చెప్పబడ్డాయి. పైకి రాక్షసులు అవలే ఉన్నారు. అందుకనే హనుమను ఆశ్రయిస్తే నీ దువాలంబునంజుట్టి నేలంబడంగొట్టి ఆయన తోకతో ఒక్కొక్కడికి ఒక దెబ్బ వేశాడంటే నేల కరుచుకున్నవాడు పైకి లేచే పనుడు. భూత ప్రేత పిశాచములన్నీ కూడా హనుమనామాన్ని స్మరిస్తే ఆవిడ దూరం పరిగెత్తుకుని వెళ్ళిపోతాయి. అటువంటి స్వామి మెల్లిగా వెళ్ళి లంకంతా వెతికి శివశుభ వృక్షం మీదనే కూర్చుని సీతమ్మని రావణాసురుడు అనేక విధాల భయపెడుతున్నా కూడా దుర్భాషలాడినా అసలు ఈవిడ మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రచ్ఛన్న రూపంలో ఆకుల చాటున కూర్చున్నాడు. ఎన్ని విధాల ప్రలోభ పెట్టినా సీతమ్మ రామచంద్రమూర్తినే ధ్యానం చేస్తూ నిశ్చలమైనటువంటి మనస్సుతో ఉన్నది. ఆ ఉన్నటువంటి సీతమ్మ ఎలా తన పరిచయం చేసుకోవాలి అని ఆలోచించి అనేక విధాలుగా ఆలోచించేట ఆయన ఒక రకమైన ఆలోచన కాదు. మన వాళ్ళు అంటారు 4 విధాలు ఆలోచించి చూడండి అని. 4 విధాలు కాదు, 40 విధాలు ఆలోచించినా ఒక్కొక్కప్పుడు మనం అనుకున్నది కాదు. పరమాత్మ నిర్ణయం ఎలా ఉంటుందో ఆ ఆలోచించేటప్పుడు బుద్ధి సరిగ్గా ఉంటేనే వక్ర మార్గం పట్టకుండా మనకు అనుకున్న పనులు నెరవేరతాయి. ఏవం బహువిధం విధాం చింతాం చింతయిత్వా మహాకపిః సంశ్రవే మధురం వాక్యం వైదేహ్య వ్యజహారః. ఆలోచించి 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 సంస్కృత భాషలో రామకథ చెప్పటం మొదలుపెట్టాడండి ఆ చెట్టు పైనుంచి. సీతమ్మ వారికి ఇక్కడ రామనామం చేసేవాళ్ళెవరు, దశరథుని అనుకునేవాళ్ళెవరు అనే ఆలోచన కలిగి ఆలోచనతో అప్రయత్నంగా పైకి చూసింది. ఇది సర్గ మొట్టమొదటి శ్లోకం. సాతీర్య ఊర్ధ్వంచ తథాప్యధస్తాత్ నిరీక్షమాణ తమచింత్య బుద్ధిం దదరిశ పింగాధిపతే రమత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం. సూర్యుడు 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 రామాయణంలో అవకాశం వచ్చినప్పుడల్లా వాల్మీకి భగవానుడు సూర్యుణ్ణి గొప్పగా చెప్తారు. వంశం అది గనక. ఇక్కడ ఎలా ఉన్నాడు ఆయన? చెట్టు మీద కూర్చుని ఉన్నాడు. ముందు వినపడింది, చుట్టూ చూసుకుంది. సాతిరీయగూర్ధ్వంచ తథాప్యధస్తాత్ ఇటు తిప్పి చూసింది, అటు తిప్పి చూసింది, క్రిందకి చూసింది, పైకి చూసింది. ఒక్కసారి చూస్తే ముందు కనపడలా. నిరీక్షమాణ అదే పనిగా మళ్ళీ ఎవరి కొత్త కంఠస్వరం ఎక్కడి నుండి వచ్చింది అని తదేకంగా వెతుకుతున్నట్టు చూస్తున్నది. చూస్తూ ఉంటే అచింత్య బుద్ధిము, బుద్ధికి అందనంతటి మహిమ కలిగిన వాడు ఆ స్వామి. అలా ఈ తపనని గమనించి ఆమెకి దర్శనం ఇవ్వాలనుకున్నాడు. దదరిశ పింగాధిపతే రమాత్యం సుగ్రీవుని మంత్రి వాతాత్మజం వాయుపుత్రుడు సూర్యమివోదయస్తం ఉదయిస్తున్న సూర్యుడులాగా కనపడ్డాడు. పక్షీచ శాఖ నిలయ ప్రకృష్ట పునఃపునశ్చోత్తమ సంత్వవాది సుస్వాగతాం వాచముదీరయానః. ఈ పక్షీచ శాఖ నిలయ ప్రకృష్ట అన్న ఒక్క పంక్తికి ఆచార్య వైభవాన్నంతా చెప్పారు వ్యాఖ్యాతలు. పక్షి పక్షములతో ఉండేటటువంటిది శాఖాసు నిలయ, వేద శాఖలను విస్తరింపచేసే ఆచార్యుడే హనుమ. ఆ హనుమ వేదాంత వేద్యుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి అర్ధాంగిని దర్శనం చేసుకోగలిగినటువంటి శక్తియుక్తుడు. రామచంద్రమూర్తి ఈ సైన్యం 4 దిక్కులకు వెళుతున్నప్పుడు దక్షిణ దిక్కుకు వెళుతున్న హనుమ చేతికి తన ఉంగరాన్ని ఇచ్చాడు అంటే తప్పకుండా హనుమ సీతమ్మని చూసి తీరాలి, చూస్తాడనే నమ్మకం ఉండబట్టే ఇంతమందిలో ఎవరికి ఇవ్వకుండా హనుమకు ముద్రికా దానం ఇచ్చాడు. అదే అభయం అయిపోయింది. అటువంటి ముద్రికను తెచ్చాడు. ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకూడదు, దాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ఆయన కూడా పరీక్ష చేస్తున్నాడు. మొట్టమొదట మండోదరుని చూసి భ్రమపడ్డాడు, కాదనుకుని తేరుకున్నాడు. సరే చూశాడు, కిందకి దిగాడు, మెల్లిగా అమ్మవారితో సంభాషిస్తున్నాడు. అమ్మా నువ్వు భయపడబోకు. హనుమని చూసిన తర్వాత కూడా సీతమ్మకు భయం వేసింది. రావణాసురుడు ఒకప్పుడు మారు వేషంలో సన్యాసి వేషంలో వచ్చి నన్ను మోసం చేశాడు కనుక మళ్ళీ ఈ కపి రూపంలో వచ్చాడేమో అని ఆమె వెనక్కి అడుగు వేస్తూ ఉంటే దూతో రామస్య ధీమత. అమ్మా నేను కపినే, నన్ను చూసి బుద్ధి లేని వాడిని అనుకుంటావేమో నీవు, బుద్ధి మాకు చెంచలమే, కానీ ఇప్పుడు నేను వచ్చింది వానర జాతి ప్రతినిధిగా రాల, రామదూతగా వచ్చా. రాముడు బుద్ధిమంతుడు గనక నేను కూడా బుద్ధిమంతుణ్ణి. అందుకనే వాల్మీకి భగవానుడు హనుమాన్ బుద్ధిమాన్ కపిహి, హనుమంతుడు సామాన్యమైన కపి కాదయ్యా, బుద్ధిమంతుడైన కపి. కపి 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 అని 10 సార్లు ఎందుకన్నారు అంటే, కం బ్రహ్మాణం పిబతి, నిరంతరము రామచంద్రమూర్తి అనే బ్రహ్మని తన మనస్సులో నిక్షిప్తం చేసుకుని తన కళ్ళ ద్వారా ఎక్కడున్నా చూసి ఆనందపడేవాడు కనుక కపి. తాగటం అంటే ఊరికి తాగుతామండి, రామనామం జుర్రుకున్నా ఉన్నారు భద్రాద్రి రామదాసు గారు. జుర్రదమీ కథమృతము జుర్రదమీ పదకంజతో ఏమున్నట్టు నిజంగా జుర్రుకున్నారా అని ప్రశ్న వేస్తే చాలా అమాయకంగా అవివేకంగా ఉంటుంది. నిరంతరము రామచంద్రమూర్తిని ధ్యానించేటటువంటి వాడు, ఆ దివ్యరూప మాధుర్యాన్ని ఆస్వాదించేటటువంటి వాడు కపి. ఆ కపిని ఆమె చూసింది. ఈయన చూశాడు, క్రిందకి దిగాడు, రామచంద్రమూర్తి ఉంగరాన్ని అందించాడు, కళ్ళకు అద్దుకుంది. ఆ ఉంగరాన్ని చూస్తే రాముణ్ణి చూసినంత ఆనందం పొందిందండి. ఇప్పుడు మనకు నిజంగా అంత ఆనందం పొందే అవకాశాలు లేవు. వెనక ఒక 6 నెలలకు ఒక ఉత్తరం వస్తే ఆ ఉత్తరం చదువుకుంటూ మనం వాళ్ళని చూసినట్టు భావించేవాళ్ళం. 1కి 4 సార్లు మళ్ళీ ఉత్తరం వచ్చిందాక అప్పుడప్పుడు ఆ చూరులోంచి ఉత్తరం తీయడం చదువుకోవటమే మన పనిగా ఉండేది. అట్లాంటిది దాదాపుగా 10 నెలల పాటు రామచంద్రమూర్తిని చూడకుండా ఉన్నటువంటి సీతమ్మకి రామచంద్రమూర్తి ముద్రిక చూడగానే రాముణ్ణి భర్తారమివ సంప్రాప్త జానకి ముదితాభవతు చాలా సంతోషపడింది. ఈయన అన్నాడు, నా వీపు మీద కూర్చోమ్మ, నేను తీసుకుని వెళతాను అని. అప్పుడు పాపం సీతమ్మ ఒక చిన్న పొరపాటు మాట అన్నది, ఏమయ్యా నీ బుద్ధి పోనిచ్చావు కాదంది. కథం వాల్ప శరీరస్త్వం మామితోనే తుమిచ్చసి తదేవ కలుతే మన్యే కపిత్వం హరియూధప. ఇంత వాడివి, ఇంత మనిషిని ఎలా తీసుకొని వెళతావు నువ్వు, నీ బుద్ధి పోనిచ్చావు కాదంటే చూడమ్మా నా పరాక్రమమని స్వామి పెరిగాడు. విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వనరోత్తమ ఏనేదం రాక్షస పదం త్వయైకేన ప్రదర్శితం. అసలు నువ్వు ఇక్కడ అడుగు పెట్టావంటే వీళ్ళందరూ చచ్చినట్టే లెక్క. ఈ 100 ఆమడల దూరమైనటువంటి సముద్రాన్ని దాటి వచ్చావు, నీవు విక్రాంతుడివి, నీవు సమర్థుడివి అని సీతమ్మ చేత ప్రశంసలు అందినటువంటి ఆచార్యుడు హనుమ. ఇటువంటి స్వామి వైభవం ఇంకా ఎంతో ఉంది, ఎంత చెప్పినా తీరనటువంటిది. ఎంత కష్టపడి తన ఇలాలి జాడ తీసుకొని వచ్చినటువంటి హనుమకు రామచంద్రుడు ఏమి సత్కారం చేశాడు, లక్ష్మణుడు ఏం చేశాడు అంటే, చూశాను ఉన్నా ఉన్నది బ్రతికి ఉన్నది, అసలు చెప్పానండి ఎలా మాట్లాడాలో ఏ సమయంలో హనుమకు తెలుసు. ఉన్నాడు లెస్స రాఘవుడు, ఉన్నాడు 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 ఉన్నాడని చెప్తాడు. అంతేగాని నువ్వు పంపించావా, నే వెళ్ళానా, మధ్యలో విఘ్నాలు వచ్చినాయ్యా, అక్కడ స్వయంభవ గుహలో దాక్కున్నావా, ఈ ఒడ్డుకు ఇదంతా చెప్పలా. సీతమ్మ బ్రతికే ఉన్నది. అసలు హనుమ లేకపోతే రాముడు సీతమ్మని చూసేవాడు కాదు మనలో మాట. ఎందుకని అంటే సీతమ్మ చేసిన పొరపాటు సరిదిద్దుకున్నదా లేదా అని ప్రశ్నించి అర్థం చేసుకుని రాగలిగిన వ్యక్తి ఒక్క హనుమ మాత్రమే. అందుకనే హనుమని సీతమ్మ దగ్గరికి పంపించాడు. పంపిస్తే ఆ సంభాషణ ద్వారా ఆమె మనస్సు మారిందనే విషయం తెలిసే వరకు హనుమ కాలయాపన చేశాడు అక్కడ. ఎప్పుడైతే ఆమె ఆ సమాధానాన్ని ఒప్పుకున్నదో, నేను తప్పు చేశాను అనేటటువంటిది, అప్పుడు వేగంగా పని నడపటం మొదలుపెట్టాడు. అదే మాట రామచంద్రమూర్తికి చెప్పాడు. ఈ వచ్చిన దూత సరిగా కనుక విషయాన్ని అందించకపోతే ద్వేషం పెరిగే ప్రమాదం ఉంటుంది, వచ్చినవాడు మంచి మాటలు చెబితే ప్రేమ పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. అలా రామచంద్రమూర్తికి సీతమ్మ యందు ఉన్న ప్రేమని వందింతలు చేసి ఈ క్షణాన వెళ్ళి సీతమ్మని తీసుకుని రావాలి అనేటటువంటి సద్భావనని కలిగించిన వాడు హనుమ. అందుకని వీళ్ళ ఇద్దరి ఇళ్లను 2 కొసలైపోయింది రామచంద్రమూర్తి యొక్క సంసారము. ఇక్కడ ఈయన ఉన్నాడు, ఎక్కడో అంత దూరాన ఆమె ఉంది. ఈ 2 కొసలుగా మారినటువంటి రామాయణ హారాన్ని రెండింటిని అతికి తాను నాయకమణి అయినాడు. అందుకనే సీతమ్మ వారు చిట్ట చివరికి ముత్యాలహారంతో సన్మానం చేయటం ఏమిటంటే, కొసలని మళ్ళీ ఏకం చేశావయ్యా, మమ్మల్ని కలిపావు, నీకు ఇంతకంటే నేనేమి సత్కారం చేస్తాను అని ఆచార్య సత్కారం. ఆవిడ అవముచ్య ఆత్మనఃకంఠాత్. అంతమంది సభలో సీతమ్మ ముత్యాలహారం ఇచ్చి రామచంద్రమూర్తి అనుమతితో హనుమను సత్కరించింది. మరి రామచంద్రమూర్తి ఏం చేశాడు అంటే, ఒక్కసారి చూసేటండి, లక్ష్మణ ప్రీతిమాన్ ప్రీతం బహుమానాత్ అవైక్షత. ఒక్కసారి హనుమని పైనుంచి కిందకి ముందు లక్ష్మణుడు బహుమానంగా చూస్తే బహుమానేన మహత, ఆయన బహుమానంతో చూశాడు లక్ష్మణుడు, మహత్తరమైన బహుమానంతో చూశాట, గొప్ప బహుమానంతో రామచంద్రమూర్తి. అంతేకాదు తన తమ్ములకు గుహునికి తన భార్యకు ఇచ్చినటువంటి ఆలింగన సౌఖ్యాన్ని కలిగించాడు హనుమకు. రాముడు హనుమ ఒకటే అనేటటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆ అద్భుతమైనటువంటి ఆలింగనం ద్వారా లోకానికి చాటాడు. అంత గొప్పవాడు హనుమ. ఇక రాముడి రామాయణమే కదండి, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైందన్న ప్రశ్న వలే రాముడి గురించి చెప్పుకోవాలి అంటే ఒక్కొక్క గుణమే ఒక్కొక్క రోజు చెప్పుకోవటం కాదు, సంవత్సరం చెప్పుకున్నా తరగనంతటిది. రాముని గుణముల దాకా వెళ్ళని అవసరం లేదు. రామనామానికి అర్థం మనం తెలుసుకోగలమా అని ప్రశ్న వేసుకుంటే మన వల్ల కానే కాదు. నిరంతరము రామచంద్రమూర్తి భక్తుడైనటువంటి కంచెర్ల గోపన్న గారే ప్రశ్న వేసుకుని సలలిత రామనామ జపసారమిరుంగను కాశికాపురీ నిలయుడకాను. ఆ రామనామ వైభవాన్ని చాటాలంటే ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. అందుకనే ఆయన కాశీలో నేను ఇక్కడే ఉంటానన్నాడు. ఉండి ఏం చేస్తావయ్యా అన్నారు, ఇక్కడ ప్రాణం పోయేవాడికి కుడి చెవులో తారక మంత్రం ఉపదేశం చేస్తూ ఉంటాను, వాడిని తరింపు చేస్తాను. అందుకని వార్ధక్యం వచ్చిన వాళ్ళందరూ పోతే కాశీలో పోవాలి. కాశ్యాంతు మరణం ముక్తి, అక్కడికి పోయి మనం పోతే మనకు ముక్తి రాదు. రా పరమేశ్వరుడు తారక మంత్రం చెవిలో ఉపదేశం చేసిన జీవికి ముక్తి వస్తుంది. మనం ఎంతో ప్రయత్నం చేసి పెడినా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం లేని అక్కడ ఉండనివ్వడు. ఆ సమయానికి తల పడే చోటి కాళ్ళు లాగుతాయిన సామెతక మళ్ళీ ఇక్కడికి వచ్చి పోతారు. ఉన్ననాళ్ళు ఉండి 4 రోజులు ఉండి పోదామని వస్తారు, ఇక్కడ పోతారు. అక్కడ 10 ఏళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ప్రాప్తం అనేది భగవంతుడు రాసి పెడితేనే జరుగుతుంది. అందుకని రామనామ వైభవాన్ని తెలుసుకోవాలి అంటే పరమేశ్వరుడే చెప్పాలి. ఏమండి బ్రహ్మగారికి బ్రహ్మ కూడా చేత కాదన్నారు, ఆయన మనవడే కదా. బ్రహ్మ శ్రీమన్నారాయణ మూర్తికి నాభికమనంలో పద్మం పుడితే పద్మం కుమారుడితో సమానమైతే కుమారుడి మళ్ళీ ఇంకో కుమారుడిని కంటే మనవడు కదా. తాతగారి గుణాలు బాగా చెప్తారంటే దాతకు శక్యమా పొగడ దాశరథి, ఆయనకు కూడా సార్ మరి 4 ముఖాలు 5 ముఖాలు ఉన్న బ్రహ్మగారి వల్ల కాకపోతే పరమేశ్వరుడి వల్ల ఏమవుతుందయ్యా అంటే పరమేశ్వరుడు సర్వజ్ఞుడు గనక పరమేశ్వరుడు చెప్పకల్లడు అని సలలిత రామనామ జపసారమిరుంగను కాశికాపురీ నిలయుడకాను. నీ చరణ నీరజరేణు రజ ప్రభావమున్ తెలియనహల్యకాను. శ్రీపాద రేణువు ఆ మహిమను చాటింది ఆ తల్లి అహల్య. ఆ మహిమను చాటడం కోసమే అహల్య పాత్ర అందులో నిర్మించబడినది. అహల్య వైభవాన్ని కూడా మళ్ళీ దాశరథి శతకంలో 1:2 పర్యాయాలు కంచెర్ల గోపరాజు గారు పేర్కొనటం జరిగింది. జగతీవరని రఘు సత్యవాక్యమున్ తలపగ రావణాసురుని తముడగాను. విభీషణుడు వాళ్ళకి మాత్రమే ఈ మహిమ తెలుసు. రామునిలో సత్యనిష్ట ఏమిటో రాముని తమ్ముడైన విభీషణునికి తెలుసు. రామ పాదధూళి మహిమ ఏమిటో అహల్యకి తెలుసు. రామనామ మహిమ ఏమిటో ఒక్క పరమేశ్వరుడికే తెలుసు. ఈ రామనామం ఎంత గొప్పది అంటే ఎవరైతే చిత్తశుద్ధితో రామనామం చేస్తూ ఉంటారో పరమ దయానిధే పతిత పావన నామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తూ మీరటకు పోవకుడంచు యముండు కింకరోత్కరముల కనబెట్టునట. యముడు ఒట్టు వేశాట, ఎవరైనా సరే పరమ దయానిదే, ఓ దయ కలిగిన వాడా, పతిత పావనుడు అనే బిరుదు తెచ్చింది మన అహల్య. పతితులని కూడా పావనుల్ని చేసేటటువంటి గొప్పవాడివి స్వామి అని. అటంచు సుస్థిరమతులైతే బుద్ధి చలనం లేకుండా ఏకాగ్రమైన నిష్ఠతో ఎవరైతే రామనామం చేస్తూ ఉంటారో మీరు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు అని యముడు యమదూతలకి ఆజ్ఞ ఇచ్చాడు. అటువంటి గొప్ప రామనామ వైభవం. అసలు రామాయణంలో రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి తమాషా చూడండి. రామాలయం ఎక్కడున్నప్పటికీ ఈ 4 ఉంటారు, సీతారామ లక్ష్మణుడు హనుమ పాదముల చెంత. ఈ 4 ఎందుకు, ఇంకా భరతుడు లేడా మొన్న అంత గొప్పగా చెప్పారు కదా నిన్న భ్రాతృవైభవంతో భరతుడు గొప్పవాడు భరతుడు గొప్పవాడు అన్నారంటే దీనికి కారణాన్ని చెప్తున్నాడు. సిరులిడ సీత, అమ్మవారు లేకపోతే మనకు రూపాయి రాదు, ధనమూలం ఇదం జగత్తు. అందుకని అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే సీతాదేవి కావాలి. పీడలే గజిమూటకున్ హనుమంతుడు. ఆంజనేయ స్వామి ఉంటే అరిష్టాలు మన దగ్గరికి రాకుండా ఉంటాయి. ఆర్తి సోదరుడు సుమిత్ర సూతి, కష్టంలో ఆదుకున్నవాడే అతనైనటువంటి సోదరుడు. ఆ సోదరుడు ఎవడు అంటే కష్టంలో తన సుఖాన్ని విడిచి తన వెంట వచ్చినటువంటి లక్ష్మణుడు. కనుక సీత రామ లక్ష్మణులు, పేడలు పోగొట్టడానికి హనుమంతుడు, దురితంబులు మానుప రామనామముని రామునివారు, రామునివారంతా అనకల రామ అంటే మన పాపాలు పోతూ ఉంటాయి. కరుణదలిప్ప మానవుల కావగ పన్నిన వజ్ర పంజరోత్కరము కదా భవన్మకి, మా మనుష్యుల్ని రక్షించడం కోసమే నీవు చేసినటువంటి వజ్ర కవచమయ్యా. బంగారు పంజరం మామూలుది కాదు, ఇది బంగారం కంటే కఠినమైనటువంటి వజ్రం. ఆ వజ్ర పంజరను ప్రజానీకానికి రక్షణ వేయటం కోసంగా సీతగా రాముడిగా హనుమంతుడిగా లక్ష్మణుడిగా మానవులకు ఏ సమయాలలో ఏ ఏ ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందుల్ని తొలగించి ఆత్మీయతను పెంచి ఐశ్వర్యాన్ని కలిగించి ఈ ఐశ్వర్యము వలన ఏ విధమైనటువంటి వికారములు బాధలు లేకుండా హనుమంతుణ్ణి అండగా చూపించావు అని రామదాస్ గారు 100 పద్యాలలో శ్రీ రఘురామ పద్యమే మనం గంటసేపు హాయిగా చెప్పుకోవచ్చు. ఈ సీతమ్మని పరిచయం చేస్తూ మొట్టమొదటి సర్గలో రామస్య దయిత భార్య నిత్యం ప్రాణ సమాహిత. రామునికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లాలు, ఇష్టం ఎంత ఇష్టం అంటే ప్రాణంతో సమానమైనటువంటి ఇష్టం కలిగినటువంటిది. ఈమె సామాన్యురాలు కాదు, దేవమాయేవ నిర్మిత, దేవమాయ వలె నిర్మింపబడినది. ఈ దేవమాయ పదాన్ని నిన్న అహల్య విషయంలో వాడారు, మళ్ళీ ఇవాళ సీతమ్మ విషయంలో మనం చెప్పుకుంటున్నాం. సర్వలక్షణ సంపన్న నారీణాం ఉత్తమ వధూ, ఏ లక్షణాలు మంచివని సాముద్రిక శాస్త్రము చెప్పిందో ఆ లక్షణాలన్నీ చక్కగా పరిపూర్ణంగా ఉన్నటువంటిది రామునకు తగిన ఇల్లాలు, స్త్రీలందరిలో చాలా గొప్పది అని సీతమ్మ వారిని గురించి మొట్టమొదట సర్గలోనే 5 శ్లోకాలలో వాల్మీకి భగవానులు అందించారు. ఈ సీతమ్మని గురించి మనకి మొట్టమొదటగా విస్తృతంగా కళ్యాణ ఘట్టంలో సీతాదేవిని గురించి వాళ్ళు తెలియచేస్తారు పరిచయం. ఎలా ఆవిర్భవించింది ఈ తల్లి అంటే, యజ్ఞం చేయటం కోసంగా నాగలి పట్టుకుని జనక మహారాజు గారు స్వయంగా భూమిని దున్నుతూ ఉంటే, ఇప్పుడు యజ్ఞాలు చేయటం కష్టం కనుక రామనామ లిఖిత యజ్ఞం చేసుకోవటం అందరికీ మంచిది. మనం చేసుకుంటామంటే ఎవరైనా దాతలు మీరు కష్టపడద్దు రండి, కాగితాలు మేము ఇస్తాం, పెన్ను కూడా ఇస్తాం, కూర్చుని రాయండి అనేటువంటి స్థితిలో ఉన్నారు, రాసేవాళ్ళే తక్కువైపోతున్నారు. కాకపోతే కాగితము కలము తీసుకుని శ్రీరామ అంట మానేసి ఎక్కడెక్కడో ఆలోచనలతో రాస్తే రాముడు కనపడడు, మన మొర వినిపించుకోడు. రాముని ఎందే దృష్టి పెట్టుకుని మనం రాస్తే రాముడు మనని కనిపెట్టుకుని ఉంటాడు. ఎక్కడ ఎప్పుడు ఆపద వచ్చినా రామచంద్రమూర్తితో పాటు లక్ష్మణస్వామి కూడా ధనుర్బాణములు తీసుకొని ఆ వ్యక్తిని రక్షిస్తారు. ఆపదలందువేళ భయపన్నగభూత భయజ్వరాదులందాపదలందువేళ భరతగ్రజమిమ్ము భజించు వారికి ప్రాపుగ నీవు తమ్ముడు ఇరుపక్కీయలంచని తద్విపత్తి సంతాపము మాన్పి కాతురట. అలా ధనుర్బాణములు పట్టుకుని రామలక్ష్మణులు ఇద్దరూ కూడా అసలైనటువంటి రామభక్తులకు దర్శనమిస్తారు. 1970 సంవత్సరంలో మేము పట్టాభిపురంలో ఒక ఇంట్లో ఉన్న సమయంలో మా నాన్నగారికి తీవ్రమైన జ్వరం వచ్చి ఆ జ్వరము విపరీతమైన స్థాయిలో ఉండి మనం పిలిస్తే పలకని స్పృహలో ఉన్నటువంటి స్థితిలో రామలక్ష్మణులు మా నాన్నగారికి దర్శనమైనారు. ఏరా రామయ్య ఎందుకు వచ్చావని కేక వేశారు. అప్పుడు చెప్పారమ్మా, ఇద్దరు వచ్చారమ్మా బాణాలు ధనుసులు తీసుకుని ఇక్కడ కూర్చున్నారు అని చెప్పారు. స్పృహ దర్శన తర్వాత అడిగితే, మా ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా రాముడు కృష్ణుడు ఇద్దరూ వచ్చి ఈ స్తంభం దగ్గర రాముడు కూర్చున్నాడు, ఈ స్తంభం దగ్గర కృష్ణుడు కూర్చున్నాడు అని ఇల్లు తడిపేటప్పుడు మా నాన్నగారు చెప్పారు, ముందు కృష్ణుడు కనపడ్డారట, నువ్వెందుకు వచ్చావయ్యా, నేను చేసేది రామాయణ పారాయణ కదా, అంటే నీ భార్య నన్నే కదా కొలిసేది అని స్వామి సమాధానం చెప్పి రామకృష్ణులు ఇద్దరూ పోటీపడి మా ఇంటి దగ్గరికి వచ్చి మా నాన్నకి దర్శనం ఇచ్చారు కాబట్టి చిత్తశుద్ధిగా రామాయణాన్ని నమ్మిన వాళ్ళకి రామ దర్శనం అవుతుంది. ఇప్పటికీ కూడా మా ఇంట్లో నిష్టగా సుందరకాండ చేసినప్పుడు హనుమ చక్కటి దర్శనాన్ని ఇస్తున్నాడు. ఎవరి గురించి పారాయణ చేస్తే వాళ్ళకి దర్శనమిస్తున్నాడు. మా పెద్ద చెల్లెలకి ఈ ఆంజనేయ స్వామి మీద మరీ ప్రేమ గౌరవం అన్నీ ఇంట్లో పిల్లవాడిని చూసినట్టుగా చూసుకుంటుంది. ఆవిడ కల్లో హనుమంతుడు కనపడితే ఆంజనేయ స్వామి కనపడ్డాడని చెప్పి అంజిగాడు వచ్చాడే కల్లోకి అంటుంది. నాకు ముందు అర్థం కాల ఈ అంజి ఎవరు అంటే, అప్పుడు గదబట్టు కూర్చున్నాడు, ఆ అప్పాలు పెడతా వెళ్ళమంటే వెళ్ళిపోయినాడు, అందుకని శనివారం అప్పాలు చేసి నిష్టగా పెట్టుకుంటుంది ఆవిడ. ఆవిడికి మూడవ సరిగ్గా ఒకప్పుడు నేను ఉపదేశం చేయటం, దాన్ని చదువుకోవటం, అప్పటి నుండి ఆవిడికి హనుమ సాక్షాత్కారం జరుగుతున్నది అంటే అది మా నాన్నగారికి ఆమె ఎందు ఉన్న అత్యధికమైన ప్రేమకి నిదర్శనం. అలాగే మా చిన్న చెల్లెలు పూనాలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నామని ఫోను చేస్తే ఇక్కడ సుందరకాండ పారాయణ మొదలుపెట్టిన రాత్రి వాళ్ళ ఇంటి మీద గద పట్టుకుని ఆంజనేయ స్వామి కూర్చున్నాడని తెల్లవారి ఫోన్ చేసింది రాత్రి, స్వామి మా గోడ మీద కూర్చుని కనపడ్డాడక్కయ్యా అని. ఇప్పటికీ కూడా హనుమ అంత ప్రత్యక్ష నిదర్శనాన్ని ఇస్తున్నాడు కనుక ఆ నిదర్శనాన్ని ఇచ్చేటటువంటి హనుమని మనం మనసారా పట్టుకుంటే హనుమ తాను దర్శనం ఇవ్వటమే కాదు రామచంద్రమూర్తిని కూడా మన దగ్గరికి తీసుకొని వచ్చి దర్శనం చేయిస్తాడు. ఈవిడిని పరిచయం చేసేటప్పుడు రాజుగారు స్వయంగా దున్నుకుంటున్నారు. యజ్ఞం చేయాలి అంటే సంకల్పం చేసినప్పటి నుంచి పూర్ణాహుతి వరకు యజమానే ఎంత ఇబ్బంది అయినా అనుభవించాలి కనుక మనం ఇప్పుడు యజ్ఞాలు చేయలేము. జపయజ్ఞం చేసుకోవచ్చు, లిఖిత యజ్ఞం చేయొచ్చు, ఇవి రెండే మనం చేయగలిగినవి ఈ యుగంలో. ఆవిడ పెట్టెలో నుంచి కనపడింది, పెట్టె తగిలింది, తీశారు. నామ్నా సీతేతి విశ్రుత, సీత అన్నది అసలు ఒక పేరు కాదు, నాగేటి చాలు. ఆ నాగేటి చాలుకు తగిలి ఈ అమ్మాయి వచ్చింది కనుక సీతా లాంగల పద్ధతి అని అమరం చెప్పింది. ఈ లాంగల పద్ధతిని సీత అన్నారు, అది నామం అయిపోయింది, వ్యవహార నామం. భూతిలా భూతలాదుత్థిత సాతు వ్యవర్ధతం అమాత్మజ, నేను నా ఆత్మజగా ఈ భూమి నుండి పుట్టినటువంటి ఈమెను పెంచాను అని పరిచయం చేస్తున్నాడు జనక మహారాజు స్వయంగా సీతమ్మని గురించి కళ్యాణానికి ముందు. ఈ చేసేటప్పుడు గొప్ప విశేషం ఏమిటంటే సీతమ్మ ఆత్మజ, రాముడు తనూజుడు, తనువు నుండి పుట్టినవాడు తనూజుడు, ఆత్మ సంబంధంతో దగ్గరకు వచ్చినటువంటిది సీతమ్మ తల్లి. ఇప్పుడు మనం తూకం వేస్తే 10 మాసములు కాదు, సంవత్సరం పాటు కౌసల్య గర్భంలో ఉండి అవతరించిన రాముని కంటే ఏ స్త్రీ పురుషుల స్పర్శ లేకుండా భూమిలో ఆవిర్భవించిన సీతమ్మే రాముని కంటే చాలా గొప్పది అని అందరం ఒప్పుకోవాలి. కాబట్టి సీతాయా ఆశ్చరితం మహతు అన్నారు వాల్మీకి భగవానుడు. ఈవిని వీర్య శులకగా ఆయన ఎంచుకున్నాడండి. వీళ్ళ ఇంట్లో ఒక శివధనుస్సు ఉంది. ఈ శివధనుస్సు ఎప్పటి నుండో ఉండి వీళ్ళందరూ చాలా తపస్సు చేశారు. పరమేశ్వరుడు వీళ్ళ తపస్సుకు మెచ్చి వీళ్ళ వంశం వాళ్ళకి ఎప్పటికో ఇస్తే దాన్ని అలాగే పెట్టి పూజ చేస్తున్నారు. అది చాలా పెద్దది, చాలా విలువైనది, చాలా బరువైనటువంటిది. ఎంతటిది అంటే 8 చక్రములు ఉన్నటువంటి ఒక బండి మీద పెడితే 500 మంది లాక్కొచ్చారు దాన్ని. అంత గొప్ప ధనుస్సు. ఆ ధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికి పిల్లనిస్తానన్నాడు. దాన్ని బట్టి సీతమ్మ తల్లి యొక్క శక్తి ఎంత గొప్పదో మనం ఊహించుకోవాలి. అంత శక్తి లేని వాడికి ఈ అమ్మాయినిస్తే భరించలేరు. ఈమె శక్తి స్వరూపిణ అసలు. ఈ శక్తి దేనికి ప్రతీక? ఓర్పుకు ప్రతీక. అందుకనే భూమిలో పుట్టింది. ద్రౌపదిలాగా యజ్ఞగుండంలో పుట్టాల మహాతల్లి ద్రౌపది యజ్ఞగుండంలో పుట్టింది. మొత్తం వంశాన్ని అగ్నికి ఆహుతి చేసింది. తర్పణాలు ఇవ్వటం తప్ప ధర్మరాజుకి పని జరగల భారతం చివర. సీతమ్మ పవిత్రమైనటువంటి భూమిలో ఆవిర్భవించింది కనుక క్షమయా ధరిత్రీ. ఆ భూదేవికి ఎంత ఓర్పు, అంత ఓర్పు తన జీవితంలో తాను అనుభవించినటువంటి గొప్ప మహిళా శిరోమణి. నేను పెంచాను ఇక్కడ దేనికోసం? ఈయన దున్నుతున్నాడు యజ్ఞం కోసం. యజ్ఞం విష్ణుస్వరూపం. వేదం చెప్పింది యజ్ఞో వై విష్ణు. అసలు యజ్ఞము అంటేనే విష్ణువు. ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి క్రియ చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి లేకుండా ఉంటుందా? కనుక జనక మహారాజు గారు చేసే యజ్ఞాన్ని పరిపూర్తి చెయ్యటం కోసంగా అమ్మవారు ముందొచ్చింది. వచ్చి ఈయన దగ్గర పెరిగింది. ఎప్పుడైతే అమ్మ ఇక్కడ ఉందో అమ్మ కోసం అయ్యవారు వెతుక్కుంటూ రానే వస్తారు. అయితే అమ్మ కోసం అయ్యవారు కానీ, అయ్యవారి కోసం అమ్మవారు కానీ రావాలంటే మధ్యలో ఆచార్యులు ఉండాలి. భాగవతంలో అమ్మవారి దగ్గరికి అయ్యవారిని తీసుకురావటానికి అగ్నిద్యోతనుడు ఆచార్యుడైతే, ఇక్కడ సీతమ్మ దగ్గరికి రామచంద్రమూర్తిని తీసుకొచ్చిన వాడు విశ్వామిత్రుడు కనుక స్వామి స్వయంగా తీసుకుని వెళ్ళి చాలా అద్భుతమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి, నేర్పరి అయినటువంటి, శీలవతి అయినటువంటి, కారుణ్యవతి అయినటువంటి భార్యని తనకు జతపరిచినందుకు రామచంద్రమూర్తి కృతజ్ఞుడై విశ్వామిత్రుడు హృదయంలో పీఠం వేసి కూర్చున్నాడు. ఓం విశ్వామిత్ర ప్రియాయ నమః నామం చోటు చేసుకుంది. అది ఆ రామునకు ఆ విశ్వామిత్రునకు ఉన్నటువంటి గొప్ప సంబంధం. మనం ఎవరైనా ఇష్టమైన వాళ్ళకు చీర పెడితే అబ్బో వాళ్ళు పెట్టారని ఆ ప్రేమతో ఈ చీర నచ్చినా నచ్చకపోయినా కట్టుకుంటాం. అలాంటిది తనకి సన్నిహితంగా తోడునీడగా తనలో సగభాగమైనటువంటి ఇల్లాలని ఇచ్చాడు. అసలు శిశలైనటువంటి కళ్యాణము ఒక్క సీతారామ కళ్యాణం, పార్వతీ పరమేశ్వర కళ్యాణం తర్వాత అవుతుంది. ఎందుకంటే కొంతకాలం బెట్టు చేశాడు హేమవంతుడు. ఎవరైనా సరే ఎప్పుడైనా ఏ కాలంలోనైనా స్త్రీ పురుషుల వివాహానికి మగపెళ్ళి వాళ్ళు వెతుక్కుని పిల్లల్ని తెచ్చుకుని పెళ్లి చేసుకోవాలి, ఇది శాస్త్రం. అంతేగాని ఆడపెళ్లి వాళ్ళని చెప్పులు అరిగేటట్టుగా తిరిగి వివాహం చేసుకోమని ఎక్కడా సంప్రదాయం వేదం శాస్త్రం చెప్పాలి. అందుకే ఇప్పటికీ కూడా కన్యావరణములు అని తాంబూలాలు తీసుకుంటారు. అయ్యా మదర్థం కన్యామృణీద్వం, నాయనా నీ పిల్లనిచ్చి మా వంశాన్ని నిలపమని ప్రాధేయపడాలి నిజంగా మగపెళ్లి వాళ్ళు. ఎందుకంటే స్త్రీకి ప్రసవం పునర్జన్మ కాబట్టి ఈ వంశోద్ధారకుండిచ్చి ఆవిడ హరి అనకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎంతగానో మన్నించాలి. తన్నడుగరాని శివునికి కన్ని అని ఎట్లిత్తూ హిమవంతుడు కూర్చున్నట్ట అమ్మాయి తపస్సు చేస్తున్నా కూడా ఆయనకు శాస్త్రం తెలియదు ధర్మం తెలియదు. నా దగ్గరికి వచ్చి అయ్యా మీ పిల్లని ఇవ్వండి అంటే నేను ఇస్తాను కానీ లేకపోతే ఎలా ఇస్తాను అని ఈ హిమవత్ పర్వతం చక్కగా కూర్చుంటే ఈ విషయాన్ని తెలుసుకుని పరమేశ్వరుడు అయ్యా నేనుగా వెళ్ళడితే బాగుండదు, మీరు పోయి పెద్దవాళ్ళని సప్తర్షుల్ని ప్రాధేయపడి అరుంధతితో సహా పంపిస్తే వాళ్ళు వచ్చి పిల్లని చూసి ఆడపిల్లని చూడటానికి పెడుతున్నారు, మగవాళ్ళు కాదు ఆడమనిషి కూడా ఉండాలి అని ఎంతో ఆలోచన చేసి పంపించి పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఆది దంపతులైతే విష్ణుమూర్తి ధరించినటువంటి 21 అవతారాలలో పరిపూర్ణమైనటువంటిది సర్వ లక్షణ సంపన్నమైనటువంటిది ధర్మమే ప్రధానమైనటువంటి రామావతారం సీతారాములు ఆది దంపతులైనారు వైష్ణవంలో. ఈ కళ్యాణమే జగత్ కళ్యాణం. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి శివ ధనుస్సుని ఎక్కువ పెట్టడం అనేది, ఆ ధనుస్సును ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి పిల్లనిస్తాను అన్నాడు ఆయన. పాపం రామచంద్రమూర్తి వచ్చాడు, ఎవరు తీసుకొని వచ్చారు, విశ్వామిత్రుడు తీసుకొచ్చాడు. నిజంగా వివాహము చేయవలసిన బాధ్యత గురువుగారిది. ఆ గురువుగారు అగస్త్యుడికి ఇద్దరు శిష్యులుంటే ఆయన పెళ్లి చేసుకోండి రా చదువు అయిపోయింది అన్నాడు. మాకు చదువొద్దండి, మేము మాకు పెళ్ళొద్దండి చదువుకుంటామన్నాడు ఒకడు. సరే వీళ్ళకి సరిపోయిన వాళ్ళు భూలోకంలో లేకపోతే అగస్త్యుడు తన దివ్యశక్తి చేత బ్రహ్మలోకానికి పోయి అయ్యా నాకు ఇద్దరు శిష్యులున్నారు వాళ్ళకి సరిపోయిన పిల్లల్ని తయారు చేయమని చేయించి తీసుకొచ్చాడు భూలోకానికి. తీసుకొస్తే ఒకడు వద్దన్నాడు. సరే మరి ఈ పిల్ల పరిస్థితి ఏమిటి, ఆ రెండోవాడు ఇద్దరిని నేను చేసుకుంటానంటే అమ్మాయికి ఇష్టమైతే అన్నాడు. ఇద్దరిని చేసుకున్నాడు, గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. అదొక అద్భుతమైన కథ. అంత శ్రద్ధ వాళ్ళు ఎందుకు పడుతున్నారు అంటే పూర్వకాలంలో 8 ఏళ్లకి ఉపనయనం చేసి గురుకులానికి పిల్లల్ని పంపిస్తే ఊహ తెరిచినప్పటి నుంచి పిల్లవాడి మనస్తత్వం తల్లిదండ్రుల కంటే గురువుకు ఎక్కువ తెలుసు కనుక వీడి మనస్తత్వానికి అనుకూలమైనటువంటి కన్యను తీసుకొని వచ్చి వివాహం చేస్తే 3 పూలు 6 కాయలు కాస్తుంది అని గురువులు తాపత్రయపడ్డారు. గురువులు చదువు అయిపోయిన తర్వాత చేసేటటువంటి ఉత్సవం స్నాతకోత్సవం, అది గురువుల దగ్గరే జరగాలి. ఇవాళ మనకి డిగ్రీ తీసుకునేటప్పుడు కాన్వకేషన్ తెలుగులో స్నాతకోత్సవం అని రాస్తున్నారు. మనం వివాహం ముందు చేస్తున్నాం అంటే గురువుగారు చదువు అంతా చెప్పి స్నాతకోత్సవం చేసి ఇక నువ్వు పోయి గృహస్థాశ్రమం స్వీకరించడానికి వీలైతే ఆయనే చెయ్యాలి. ఆ పని పూనుకున్నాడు విశ్వామిత్రుడు. సీతారాముల కళ్యాణం చేత జగత్ కళ్యాణం చేసి నిజంగా విశ్వానికి మిత్రుడైనాడు. తీసుకొచ్చి చూపిస్తే ధనుస్సు, రామయ్య చూసావా అన్నాడు. పక్కనే కూర్చున్నాడు శిష్యుడు. ఇందాక అనుకున్నాం మనము ఈ శబరి చూపిస్తున్నది అది చూడు ఇది చూడమని, సరిగ్గా చేశాడు తట్టి శిష్యుణ్ణి. చూశానన్నాడు, ఎక్కువ పెడతావా అని సైగ చేశాడు. మీ అనుజ్ఞ అయితే అన్నాడు. సరే పో ఒక్కసారి సంస్పృశ ఆమీహ పాణినా, గురువుగారు మీరు అనుమతిస్తే నేను కూడా వెళ్ళి ఆ ధనుచ్చును అలా తాకుతానన్నాడు. బాఢమిత్యేవ భేష్ పదమన్నాడు. ఎప్పుడైతే విశ్వామిత్ర మహర్షి వెళ్ళి ధనుచ్చును ఎక్కువ పెట్టమన్నాడో దివ్య శక్తి వచ్చేసింది రామచంద్రమూర్తికి. నగురోరధికం నగురోరధికం, ఆచార్యుని కంటే గొప్పది ప్రపంచంలో లేదు కనుక విశ్వామిత్ర మహర్షి అనుజ్ఞ చేత వచ్చాడు. ధనుస్సు పట్టుకున్నాడు, ఎత్తాడు, అల్లెత్రాటు తీసి బిగించపోతున్నాడు. ఫెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే, ఆ ధనుస్సుకు ఉన్న గంటలన్నీ గలగలగల మోగినయ్యండి. గుబిల్లుమనే గుండె నృపులకు జల్లుమని ఏ జానకి, ఎంత మంచి పద్యం రాశారో కరుణశ్రీ గారు. ఆ సన్నివేశాన్ని ఫెళ్ళున విరిగింది. విరగగానే అప్పుడు మళ్ళీ ఒక కలకలం రేగింది, ఎక్కువ పెట్టమంటే విరగొట్టాడు ధూర్తుడు అని. ఇక్కడ ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే సీతమ్మ జీవాత్మ, రామచంద్రమూర్తి పరమాత్మ. ఈ జీవాత్మకి పరమాత్మని చూపించేది ఏమిటి? ఆచార్యుల ద్వారా ఓంకారం. ఆ ఓంకారం తపస్సు చేయగా చేయగా పరమాత్మని చూపిస్తుంది మనకి. ఇంకా తర్వాత మనకి ఓంకారం కనపడదు. మనం ఒక ఫోటో చూస్తూ ఉంటాం అనుకోండి, ఒక ఫోటో తర్వాత ఒక ఫోటో వస్తూనే ఉంటాయి, ఏది స్థిమితంగా ఉండదు. గ్రూపులో ఉంటే చిన్నగా ఉంటాం, ఈ గ్రూపులను తీసి పెద్ద చేస్తే మనం ఒక కళ్ళమే కనపడతాం. అలాగే ఆ ధనుస్సుని సంకేతంగా పెట్టాడు, ప్రణవో ధను శరోహ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యము చేతే. ఈ జీవుడు పరమాత్మని పొందాలి అంటే ప్రణవో ధను, ఓంకారమే ధనుస్సు. ఈ ధనుస్సులో మనం ఏం సంధిస్తాము? బాణాన్ని ఎక్కువ పెడతాం, సంధిస్తాము. ఆ బాణం ఏమిటి? ఆత్మ. ఈ గురి ఎక్కడికి ఉండాలి? ఆత్మకి. బ్రహ్మతల్లక్ష్యము చేయతే, బ్రహ్మ మీద ఉండాలి. ఈ విశ్వామిత్రుడైనటువంటి ఆచార్యుడు పరంబ్రహ్మను తీసుకుని వచ్చి సభలో ప్రవేశపెట్టగానే ఈ జీవాత్మకి పరమాత్మ దర్శనమైంది. సీతమ్మకి ఇంకా నేను ఎక్కర్లేదనుకుని ధనుస్సు తనంత తాను భగ్నమైపోయింది. ఇది శివధనుర్భంగంలో ఉన్న ఆంతర్యం. అంతేకాని వైష్ణవుడైనటువంటి రాముడు శివధనుస్సుని విరగ్గొట్టడం అనేది కానే కాదు. ఆ ఉపనిషద్ మంత్రం అర్థం కావాలి అంటే మనకి ఈ కథంతా చెబితే కానీ అర్థం కాదు. అది కాక పూర్వకాలంలో కులోచితమైనటువంటి వృత్తులలో పరీక్ష పెట్టి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు. బ్రాహ్మణులకు వేదంలో పరీక్ష పెట్టి పెట్టి పిల్లనిచ్చేవాళ్ళు. క్షత్రియులు భుజబలం ఉందా లేదా నిరూపించడానికి ధను పరీక్ష పెట్టాడు జనక మహారాజు గారు. ఇది కులోచిత ధర్మము, అసలు తాత్పర్యము పరమాత్మ సాక్షాత్కారము. ఆ తరువాత సరే జనక మహారాజు గారు ఒప్పుకున్నారు కదా అని దశరథ మహారాజు గారిని పిలిపించకుండా కళ్యాణం చేయించలేదు. దశరథ మహారాజు గారిని పిలిపించి కళ్యాణం చేయించారు. ఆ సందర్భంలో ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవా ప్రతీక్ష చైనాం భద్రంతే పాణిం గృణీష్వ పాణిన. జనక మహారాజు గారు పిల్లని కూర్చోబెట్టుకొని కన్యాదానం చేసేటప్పుడు నీటితో నారికేళ్ల ఫలంతో చేస్తారు. ఈ చేసే దానం ఫలవంతం కావాలి అని నీరు స్పర్శ లేదే దానం మనకి ఫలించదు. అందుకనే ధారాదత్తం చేయటం అంటారు. ధార ద్వారా దత్తం ఇచ్చే చేయాలి. అలా ధారాదత్తం చేసేటప్పుడు ఇయం సీత మమ సుత, ఏమండి ఇవాళే బాగా సంపన్నులైన వాళ్ళు, అద్భుతమైనటువంటి కళ్యాణ మండపాలు మనకు కూడా కనులు భ్రమ కలిపేటంతగా చేస్తున్నప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవి కళ్యాణానికి వైభవానికి లోపం ఏముంటుందండి? అన్ని వజ్రాల మండపాలు వజ్రాలతో అలంకారాలు చేశారు. ఆ కళ్యాణ మండపం అంతా వజ్రమయమైంది. ఎటు చూసినా సీతారాములే కనిపిస్తున్నారు. రామచంద్రమూర్తి చూస్తున్నట్ట రూపాలని జనక మహారాజు గారు రాముణ్ణి తట్టి, రామ ఇయం సీత మమ సుత, అక్కడ చూడబోక ఇదిగో ఇక్కడ ఉంది, నా దగ్గర ఉంది సీతమ్మ తల్లి మమ సుత. మళ్ళీ దీనికి పూర్వాచార్యులు చెప్పడం ఏమిటంటే ఇయం సీత ఏమిటి లాంగలి కాదు, నాగేటి చాలు కాదు, లక్ష్మీదేవి ఇక్కడ క్వశ్చన్ మార్క్గా చదువుకోమన్నారు. ఇయం సీత మమ సుత నా కుమార్తె, ఇవి రెండూ కాదు, ఇవి రెండు అబద్ధములు, మరి నిజమేమిటి? సహధర్మ చరీతవా, నీ ధర్మపత్ని అనేది నిజం. నీవు ఎప్పుడు రూపం మార్చి వస్తూ ఉంటే ఆవిడ కూడా రూపం మార్చుకుంటూ నీకు అనుగుణంగా వచ్చేస్తుంది అన్న తత్వాన్ని జనకుడు తెలుసుకున్నాడు. ఎందుకంటే విదేహ వంశం వాడు కనుక అప్పచెప్పాడు. సహధర్మచర్య అంటూ అప్పచెప్పాడు కనుక ఆ సహధర్మచర్యాన్ని ఆ తల్లి ప్రతి సమయంలో అర నిమిషం కూడా ఎడం లేకుండా పాలించినటువంటి గొప్ప తల్లి, నిజమైన సహధర్మచారిణి అన్న పదానికి మనం ఇవాళ ఉదాహరణ చెప్పాలి అంటే సీతమ్మ తల్లిని మాత్రమే చెప్పాలి. అయితే మరి తక్కిన వాళ్ళు లేరా? పరమేశ్వరుడు సగభాగం ఇచ్చాడు, గంగమ్మ నెత్తి మీద పెట్టుకున్నాడు. రెండు ప్రశ్నలు, ఎందుకని పరమేశ్వరుడు పార్వతిని సగభాగం ఇచ్చాడు, తనలో అర్ధాంగిని చేసుకున్నాడు? అసలు పురుషుణ్ణి అర్ధాంగుణ్ణి చేసింది స్త్రీ. ఆమె అర్ధాంగి అంటే ఈయన అర్ధాంగుడే కదండి. లోకంలో అర్ధాంగి అర్ధాంగి అయినారు కానీ ఈ అర్ధాంగి లేకపోతే ఆ పురుషునకు పూర్ణత్వమే లేదు. పురుషునకు గృహస్థ ధర్మాన్ని స్వీకరింప చేసి యోగ్యతనిచ్చేదే స్త్రీ. స్త్రీ పురుషులు ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే ఎప్పుడైనా మనం అందరం గుండె మీద చేసుకుని స్త్రీ గొప్పది, స్త్రీ లేకపోతే గృహస్థాశ్రమ ధర్మం స్వీకారం చేయడానికి పురుషునికి అర్హత లేదు. అందుకనే స్వయంవరంలో మెడ ఉంచి మాల వేయించుకుంటాడు. తాను తల ఎత్తి కూర్చోడానికి రాజాధిరాజుకు కూడా హక్కు లేదు ఆ సమయంలో. ఆ
పరిస్థితిలో సహధర్మ చరిగా తాను చెప్పుకున్నప్పుడు పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా నీడవలే ఉంటుందన్నాడు. ఇంకా నీడ పొద్దు అటుంటే కొంచెం పొడుగ్గా పొట్టిగా పడుతుంది. ఆ నీడ కంటే కూడా సన్నిహితంగా ఉన్నది సీతమ్మ తల్లి కళ్యాణ సమయంలో. ఏ సమయంలో తండ్రి తన పైన పూర్తి విశ్వాసంతో తన తరఫున ప్రమాణం చేశాడో ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకున్నటువంటి మహిళా శిరోమణి గనక సీతాయ ఆశ్చరితం మహతు. ఇది ఒక సన్నివేశమైతే ఇక సీతాదేవి యొక్క పాతివ్రత్య మహిమని ప్రత్యక్షంగా చాటినటువంటిది సుందరకాండలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి సన్నివేశం. వచ్చాడు స్వామి, మాట్లాడుకున్నారు. చుట్టూ ఉన్నటువంటి రాక్షసి మూకపోయి రావణాసురుడికి వార్తను చేరవేయటం, ఆ అశోకవనాన్నంతా స్వామి భగ్నం చేయటం, చివరికి రావణ సమ్ముఖానికి తీసుకొని వెళ్ళటం, సంపేయమంటాం కాదని విభీషణుడు చెప్పటం, సరే కోతలకు ఇష్టమైంది తోక కనుక దాన్ని కాల్చివారేయమన్నాడు. మనకి ఇష్టమైంది లేకుండా చేయటమే రాక్షస లక్షణం, ఇష్టమైన దాన్ని కూర్చటం దైవ లక్షణం. దేవతలు చూడండి, మనం అడిగిన కోరికలు మంచి వాటిని తీరుస్తూ ఉంటారు. అవి ఎడం చేస్తున్నారు అంటే ఇప్పుడు రాక్షస ప్రకృతే. రావణాసురుడు చేసిన పనేమిటి? సీతారాములు విడదీయటమే. అందువలన ఈ తోకకి నిప్పు అంటించినప్పుడు లంకనంతా తగలబెడుతున్నాడు ఆయన. వృధాగా ఎందుకులే అగ్నిదేవుని ఉంచడం, సంతర్పణ చేద్దాం అనుకున్నాడు. అగ్నితోటి లంకని శుద్ధి చేయటం కూడా రామచంద్రమూర్తిని లంకలోకి తీసుకుని రావటానికి ముందు శుద్ధి చేశాడు. మనకి శుద్ధి చేసే పదార్థములలో గోమూత్రము, పసుపు, అగ్ని. అయితే మన మీద నిప్పులు పోసుకుంటే మనం ఒళ్ళు బొబ్బలెక్కి పుండ్లు పడి మానవు కనుక పసుపు నీళ్లు చల్లుకోవటం లేదా గోమూత్రం చల్లుకోవటం చేస్తున్నాం. వస్తువులకైతే అగ్నితో శుద్ధి చేస్తాం. అందుకని మన శరీరం కూడా పోయిన తర్వాత అగ్నితో శుద్ధం అవుతుంది. చివరికి దహన సంస్కారము అని పేరు పెట్టాము దానికి, మంచి అందమైన పేరు. ఈ సంస్కారం ఈ శరీరానికి చేయకపోతే దీని నుండి ఉద్భవించినటువంటి సూక్ష్మక్రిములు దేశాన్ని పాడు చేస్తాయి కనుక అగ్నికి ఆహుతి చేసేయమన్నారు. ఈ చిట్ట చివరికి అంత్యేష్టి కార్యక్రమాన్ని నిర్వహించాలి అని మన భారతీయ సనాతన ధర్మం చెప్పిన దాంట్లో ఎంతో భౌతికమైన విజ్ఞానం నిండి నిబిడీకృతమై ఉంది. కోతికి అంటించారు. సరే, ఆయన దాన్ని పని చేస్తున్నాడు. ఈ వార్త సీతమ్మ తల్లికి తెలిసింది. అయ్యో, తన కోసం వచ్చినటువంటి వ్యక్తికి కష్టం సంభవించింది, ఇప్పుడు కష్టపడకూడదు ఆ వ్యక్తి అని ఉన్న తల్లి ఉన్న చోట నుంచే ఏం చేసింది, మంగళాభిముఖీభూత్వా హనుమకు శుభం కలగాలి అనేటువంటి సంకల్పంతో యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితంతపః యది చాస్తి ఏకపత్నీత్వం శీతోభవ హనుమతః అని అగ్నిని శాసించింది. అందరు అగ్నిని ప్రార్థించిందని దండం పెట్టింది సీతమ్మ తల్లి అన్నారు. అగ్నిని సీతమ్మ తల్లి ప్రార్థించలేదు, భవా నువ్వు చల్లబడిపో అని ఆజ్ఞాపించింది. అప్పటి వరకు రావణాసుని ఇంటిలో భయపడుతూ వెలగమంటే వెలగటం, వంట చేసుకోవాలి, నిప్పు కావాలంటే అవటం, అక్కర్లేదంటే ఆరిపోవటం, భయం భయంగా నక్కి నక్కి ఉన్నటువంటి అగ్ని సీతమ్మ మాటని తలదాల్చి రావణాసురుని ఆజ్ఞను ధిక్కరించాడు. రావణునికి పరాజయం అక్కడ నుండి ప్రారంభమైంది. ఈ హనుమ అసలు రావణాసురుడు యుద్ధము జరగకముందే యయత్యతి మనోరామో లక్ష్మణశ్చ మహాబలః అని శ్రీరామ విజయాన్ని ప్రకటించేశాడు లంకలో. అంత గొప్ప స్వామికి ఆపద వస్తే ఈమె అగ్నిని కోరితే అగ్ని వెంటనే చల్లబడింది. అయితే చల్లబడినట్లు కనపడకుండా చల్లబడిందండి, అది మాయ. చూడటానికి భగభగ మంట మండుతున్నది. హనుమకి మాత్రం అసలు శగ అనేది గోరువెచ్చదనం కూడా లేదు. చూసుకున్నాడు వెనక్కి తిరిగి, యన్మాం దహన కర్మాయం నా దహత్ హవ్యవాహన. దహన కర్మ, అసలు అగ్నిహోత్రుడి పని ఏమిటంటే తగలబెట్టడం, అది ఆయన విధి. పరమాత్మ ఆయనకి ఇచ్చినటువంటి ఒక ఉద్యోగం. నీ మంటతో నువ్వు తగలబెడుతూ ఉండమని ఇచ్చాడు. దహన కర్మాయం, తగలబెట్టే స్వభావం కలిగినటువంటి ఈ అగ్ని నన్ను ఎందుకని తగలబెట్టడం లేదు, ఇప్పుడు అర్థమైంది నాకు. తగలబెట్టకపోగా శిశిరస్యేవ సంపాత, మంచి గంధం రాసినట్టుందండి తోకకి. చూసే వాళ్ళకేమో అమ్మో అయ్యో అని కేకలు పెడుతున్నారు. విభీషణుడి ఇండ్లు చెక్కు చెదరలేదు, మిగిలిన దుష్ట రాక్షస గృహాలన్నీ కూడా భస్మమైపోయినాయి. శిశిరస్యేవ సంపాత లాంగూలాగ్రే ప్రతిష్ఠిత. అప్పుడు హనుమకు అర్థమైంది, అగ్ని నన్ను ఎందుకని బాధించటం లేదు అంటానికి నేను కాదు కారణము, నా శక్తి కాదు, కోతికి శక్యమా అసురకోటుల గెల్వను. నేనేమిటి, ఈ సముద్రాన్ని దాటటం ఏమిటి, రావటం ఏమిటి, ఈ మధ్యలో యుద్ధాలు చేయటం ఏమిటి, గెలిచిపో నిజంబాత నిమేన శీతకరుడౌట దవానలుడెట్టి వింత. అగ్నిహోత్రుడు ఆ కోతి శరీరానికి అంటించిన నిప్పు చల్లగా మారిపోవడం ఎంత ఆశ్చర్యం. మా సీత పతివ్రత మకిమా, ఇదంతా సీతమతల యొక్క పాతివ్రత్యమేనని ఆచార్యుడైన హనుమ నిర్ధరించాడు అంటే సీతమ్మ తల్లి వంటి తల్లి లేనే లేదు. నభూతో నభవిష్యతి సేవకు భాగ్యము మీ మహత్వమున్ తాతకు శక్యమా పొగడ. అక్కడ బ్రహ్మగారి వల్ల కాదన్నాడు. తర్వాత పద్యంలో పరమేశ్వరుడు చెప్పగలడు రామనామ వైభవాన్ని అన్నారు. అందుకే ఆయన విష్ణు సహస్రనామం అంతా చదవలేని వాళ్ళకి శ్రీరామ రామ రామేతి మంచి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. అసలు లక్ష్మీనారాయణ తత్వాన్ని లోకానికి అందించినటువంటి అద్భుతమైనటువంటి జంట పార్వతీ పరమేశ్వరుడు మాత్రమే. ఇంకా బ్రహ్మగారు చెప్పలేదా ఈ పురాణాలు లేవా అంటే తర్వాతే వాళ్ళందరూ అసలు సారాన్ని వాళ్ళు అనుభవించి ఆ అనుభవించిన దాన్ని మనకి సంగ్రహంగా మనం వెళ్ళి చెట్టు నాటుకుని పండరసం తీసుకునే శ్రమ లేకుండా ఉదరిని రండిరా బాబు చేతిలో పోస్తాం సారం ఇదిగో రసం తాగండి అనేటట్లుగా లక్ష్మీ వైభవాన్ని అష్టోత్తరంలో చక్కగా ఆవిడ అడగటం అట్లా ఉండాలండి. మంచి విషయాన్ని ఆవిడ అడుగుతూ ఉంటుంది, ఈయన చెబుతూ ఉంటాడు. వాళ్ళిద్దరికి ఇదే పనిక, కొండ మీద కూర్చుని ఎవరైనా భక్తులు పిలిస్తే వస్తూ ఉంటారు, వెంటనే వరాలు ఇస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు లేకపోతే విష్ణుతత్వం లోకంలో ప్రచారం అయ్యేదే కాదు. కేవలము పార్వతీ పరమేశ్వరుల వలనే విష్ణుతత్వం లోకంలో ప్రచారమైంది. ఆ రుద్రవీర్య సముద్భవుడు కనుకనే హనుమ రామతత్వాన్ని బాగా చాటగలిగాడు. హనుమ ద్వారా వాల్మీకి లోకానికి అందించినటువంటి వైభవం చెప్పారు. సరే ఇక్కడికి అయిపోయింది. ఈవిడ యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించబ ఉన్నటువంటి అద్భుతమైన ఘట్టంలో శీతో భవ హనుమతః అనే మకుటంతో ఉన్న 5 శ్లోకాలు చదువుకుంటే ఎటువంటి కోపదారి కోపమైనా ఆనాడు హనుమ తోకకు ఉన్న అగ్ని చల్లారినట్టు చల్లబడిపోతుంది. మా నాన్నగారి శిష్య కుటుంబం చాలా తీవ్ర స్థాయిలో కొట్టుకుని రక్తసిక్తమై మా ఇంటికి వచ్చారు. అప్పుడు ఏం చేయాలంటే ఈ శ్లోకాలు చదువుకోమన్నాం. చదువుకున్న తర్వాత ఇప్పటికి మళ్ళీ ఒకచోటే ఉన్నారు అత్త కోడలు తండ్రి కొడుకులు మనవళ్ళు అందరూ క్షేమంగా ఉన్నారు. అంత శక్తి కలిగినది కనుక దయచేసి ఎవరికైనా తొందరపాటు కోపం ఉంటే ఈ శ్లోకాలు మననం చేసుకుంటే ఆ కోపం చల్లారిపోతుంది అని గోష్ఠికి విజ్ఞాపనం చేస్తూ ఆ తల్లి యొక్క అత్యంతమైనటువంటి గొప్పదైనటువంటి మరొక సన్నివేశాన్ని మనవి చేసి ఇంకొక 10 నిమిషాలు సమయం మనకి ఉన్నది కాబట్టి ఆ 10 నిమిషాలలో సీత యొక్క అద్భుతమైనటువంటి తత్వము మనం మననం చేసుకుందాము. సీతాదేవి ఏ విధంగా ఆవిర్భవించిందో అదే విధంగా ఆమె యొక్క సత్యాన్ని నిరూపించుకున్నటువంటి ఘట్టములు 2 యుద్ధకాండ చివర అగ్నిప్రవేశం చేసినప్పుడు అగ్నిహోత్రుడు వచ్చి రామచంద్రునికి సీతమ్మని అప్పచెప్పేటప్పుడు ఈమె స్పర్శ వల్ల నేను పవిత్రుణ్ణి అయినాను అని చెప్పాడు. అంటే రామయ్యకి తెలియదా, తెలిసి ఇంత శిక్ష విధిస్తాడా అన్న ప్రశ్న మనకు వస్తుంది. ఆ తల్లి అక్కడ కూర్చుని తపస్సు చేసింది. రామచంద్రమూర్తితో ఉన్నప్పుడు తపస్సు చేయలా, అక్కడికి వెళ్ళినప్పుడు ఎటు చూస్తున్నా రాముణ్ణే భావన చేస్తూ ఆమె తపస్సు చేసింది. ప్రియంజనమ పశ్యంతి పశ్యంతి రాక్షసీగణము నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్ప ఫలద్రుమాన్ రామమేవాను పశ్యంతి. చెట్టులో గుట్టలో పుట్టలో మారీచుడు రాముణ్ణి చూసినట్టు రాముణ్ణే చూస్తూ తదేక నిష్టతో ధ్యానం చేసింది. అందుకనే రావణాసురుడు వచ్చినప్పుడు కూడా నేరుగా మాట్లాడకుండా ఒక గడ్డి పరక అడ్డం వేసింది. ఆ గడ్డి పరక అడ్డం వేయటంలో అర్థం తెలుసుకున్న కలిగితే రావణాసురుడు పూర్వజన్మకి వెళతాడు. ఓరి పూర్వజన్మలో నీవు ఎక్కడిది, నీ జన్మ ఒకసారి గుర్తు తెచ్చుకో. వైకుంఠంలో ద్వారపాలకులలో జయ విజయుడుగా ఒకడివైన నీవు ఆ లోకం మారి ఇక్కడికి వచ్చేసరికి నీకు పిదపు బుద్ధి పుట్టింది, నీలో పశుత్వం వచ్చింది, వావి వరుస మరిచిపోయినావు. నీవు పశువు గనక పశువు తినేది గడ్డి ఇదిగో తినమన్నట్టు ఒక గడ్డి పరక పడవేసింది అని వ్యాఖ్యాతలు రాశారు. తృణమంతరత కృత్వ అన్న పదానికి గోవిందరాజయ్య వ్యాఖ్యానంలో ఈ పూర్వజన్మ స్పృహ అమ్మవారికి ఉంది. ఏ విధంగానైనా వాడు మారతాడేమోనని చూసింది, మారలా. రాముని చేతిలో రాముణ్ణి చూస్తూ పరమపదం పొందే యోగ్యత ఉన్నందువల్ల రాముణ్ణి తీసుకుని వచ్చారు లంకకి. రాముడు లంకకి రాకపోతే లంకకి సిద్ధి లేదు, లంక పవిత్రం కాదు. లంక ఒకనొకప్పుడు మహర్షుల మయబ్రహ్మ చేత నిర్మించబడినది, మళ్ళీ దానికి తగినవాడు వస్తేనే కానీ లంకాపట్టణానికి సన్మానం కాదు, లంక గౌరవింపబడదు. కనుక లంక స్వామిని తీసుకొని రావటం జరిగింది. ఆ సమయంలో మరి అగ్నిప్రవేశం చేసి తన సత్యాన్ని నిరూపించుకున్న ఘట్టం ఒకటైతే, ఉత్తరకాండ చిట్ట చివర వాల్మీకి భగవానులు సీత యొక్క గొప్పతనాన్ని రామచంద్రమూర్తికి స్పష్టంగా చెప్పారు. ఆశ్రమంలో అందరూ ఉన్నారు, నీవు పొరపాటు పడుతున్నావు, ఈమె ధర్మచారిణి, అపవాదం చేత నీవు నా ఆశ్రమ ప్రాంతంలో లక్ష్మణుని చేత విడిపించావు అని కొంచెం మందలించాడు. అహం పంచసు భూతేషు మనశ్రష్టేషు రాఘవ, పంచభూతములు సాక్షి, నా మనస్సాక్షి. అంటే అప్పుడు రాముడు అన్నాడు, లోకాపవాదం కోసం వెరిచి నేను పంపించాను అని వాల్మీకిని, వాల్మీకితో తన మనస్సులో ఉన్నటువంటి దాన్ని అంగీకరించాడు. సరే ప్రత్యయం కావాలి, అందరికీ ప్రత్యయం కావాలన్నాడు. నాకు తెలుసు నా సీత గొప్పతనం, కానీ లోకాన్ని నమ్మాలి కదా, లోకాన్ని నమ్మించటం కోసం. అంటే అప్పుడు సీతమ్మ లోకాపవాదో బలవాన్, తనన్నం తాను తిన్నా లోకానికి వెరవాలి. ఎవడిది వాళ్ళు తింటున్నా కూడా లోకం ఓర్చుకోలేదు కనుక లోకానుగుణంగా లోకధర్మాన్ని అనుసరిస్తూ మనిషి లోకంలో ఉన్నంతకాలం బ్రతకవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సన్నివేశం చూడటానికి ఎంతమందో వచ్చారు. ఏం జరుగుతుంది ఇప్పుడు? రామచంద్రమూర్తి సీతమ్మను స్వీకరిస్తాడా? సీతమ్మ ఏం చేస్తుంది అనే ఉత్సుకతతో ఆతురతతో ఇంద్రాదిత్యులు, వసువులు, గంధర్వులు, మహర్షులు వీళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. సీతమ్మ కాషాయాన్ని కట్టుకుని వనవాస వృత్తిలో వానప్రస్థ జీవనం గడుపుతున్నది వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంతంలో. తల దింపుకుంది, ఎత్తి చూడలేకపోయింది. ఎత్తి చూడలేక తల ఉంచుకుని ఆవిడ ప్రతిజ్ఞ చేయటం మొదలుపెట్టింది. యథాహం రాఘవాదన్యం మనసాపి నచింతయ్యే, నేల చూపులు ఎందుకు చూసింది అంటే ఆ కష్ట సమయంలో తనను ఆదరించేది తల్లి తప్ప మరొకరు లేరు. తన తల్లి భూదేవి కనుక తల ఉంచుకుని ఆకాశాన్ని చూడలేదు, దిక్కులు చూడలేదు. తన తల్లి వైపు చూస్తూ అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం అధో దృష్టి రవాంగముఖి, నేల తలకి దించుకుని ఏ మాట మాట్లాడకుండా మనస్సులోనే రాముణ్ణి తప్ప మరొకరిని భావించని దాననే కనుక అయినట్లయితే, తదామే మాధవీదేవి వివరందాతు మర్హసి. మాధవి అంటే భూదేవి, విష్ణుపత్నీం మహీం దేవీం మాధవీం మాధవప్రియాం అని మంత్రం ఉంది. ఆ విష్ణుపత్ని అయినటువంటి మాధవి భూదేవి శ్రీదేవి. ఆవిడ చెంచలగా ఉంటుంది, నిజానికి ఇద్దరిలో గొప్పవాళ్ళు భూదేవి. శ్రీదేవి ఆయన దగ్గరే ఉంటుంది, ఆయన మనస్సులో ఉంటుంది, ఆయనకి చెబుతూ ఉంటుంది. ఈ భూదేవి మనం చేసే అకృత్యాలన్నీ భరించి పాపం ఎప్పుడో స్వామికి మొరబెట్టుకోవటానికి తన బాధని తట్టుకోలేకపోతే బ్రహ్మాది దేవతల్ని తీసుకుని వెళ్ళి, అయ్యా ఈ దుర్మార్గుల్ని మొయ్యలేకపోయినానంటే కొన్నాళ్ళు ఓపి కొట్టు, నేను వస్తాను, అవతరిస్తాను, ఇవన్నీ తీరుస్తానని స్వామి ఓదారుస్తూ ఉంటాడు. అటువంటి భూదేవిని ప్రార్థించిందమ్మా, నేను కనుక ఇటువంటి దాన్ని అయితే నాకు దారి ఇవ్వు, నేను నీలో ప్రవేశించేస్తాను అని ఆ తల్లి శపథాలు పలికింది. యథైతత్ సత్యముక్తం మే వేద్మి రామాత్ పరమచ, రాముడి కంటే మరొకటి నాకు తెలియదన్నమాట నిజమే కనుక అయినట్లయితే నాకు నీవు వివరమిమ్మని మూడు సార్లు అన్నది. మూడవసారికి భూలోకంలో నుండి అద్భుతమైన సంఘటన జరిగింది. భూతలాదుత్థితం దివ్యం, అద్భుతమైనటువంటి సింహాసనం వచ్చింది, ముందు కనపడింది వీళ్ళకి. ఆ సింహాసనాన్ని ఎవరు మోస్తున్నారు? శిరోభిస్తు నాగైరమిత విక్రమై, పడగల పైన ఉన్నటువంటి మణులు ప్రకాశిస్తూ ఉంటే ఆ ప్రకాశించే మణులతో ఉన్న పడగలతోటి ఉన్నటువంటి ఆదిశేషుడు ఆ దివ్యమైనటువంటి సింహాసనాన్ని మోస్తూ ఉంటే దానిమీద దివ్య రత్న విభూషితములైనటువంటి ఆ భూదేవి సశరీరంగా వచ్చి బాహుభ్యాం గృహ్యమైధిలీ, తన బాహువులతో పిల్లని ఎదకి హత్తుకుని అందరూ చూస్తూ ఉండంగా మళ్ళీ తన లోకానికి తీసుకుని వెళ్ళిపోయింది. రామచంద్ర ప్రభువు కౌసల్య గర్భవాసాన అవతరించి సరయూ నదిలో ప్రవేశించి మహాప్రస్థానం దేహత్యాగం చేశారు. ఏ భూమి నుండి అమ్మవారు అవతరించారో అందరూ ప్రత్యక్షంగా చూస్తూ ఉండగా ఆ భూమిలో సీత పాతాళ ప్రవేశం చేసింది. ఇది అమ్మవారి యొక్క మహత్తర తత్వానికి అక్కడ ఉన్న జనులందరూ చూసి మహర్షులతో సహా ఆశ్చర్యపోయినటువంటి అద్భుత సన్నివేశం. కనుకనే సీతాయా ఆశ్చర్యతం మహతు బాలకాండ నుండి ఉత్తరకాండ వరకు రామాయణాన్ని 7 కాండలలో మొదటి కాండలో వైభవాన్ని చెప్పారు. కళ్యాణ సందర్భంలో చిట్ట చివరి కాండలో అమ్మవారి వైభవాన్ని చెప్పారు. అందుకని ఆ మిథిలా నగరంలో ఉన్నటువంటి జనులంతా కూడా రామచంద్రమూర్తిని అయోధ్యాధీశుడుగా మహారాజుగా సార్వభౌముడుగా ఎప్పుడూ గౌరవించరట. అమ్మా మాకు రాముడు ఎంత గొప్పవాడైతే మాకెందుకమ్మా. జమాతాదయితస్తవేతి భవతి సంబంధ దృష్ట్యా వయం. సీతమ్మ లక్ష్మి అంశాన్ని తెలుసుకుని మాతర్లక్ష్మి యథైవ మైథిల జన తేనాధ్వనాతే వయం. అమ్మా నీ పుట్టిళ్ళు మిథిలానగరం, మిథిలానగరం జనం అంటే నీకెంతో ప్రేమ. ఆ ప్రేమతో మమ్మల్ని కూడా చూడమ్మా, మేము కూడా నీ వాళ్ళమే, ఆయన వైపు వాళ్ళం కాదు. తేనాధ్వనాతే వయం, ఆ దారిలో మేము కూడా నడుస్తున్నాం. మిథిలానగరం వాళ్ళు ఏ దారిలో నడిచారో ఆ దారిలో మేము కూడా నడుస్తున్నాం. త్వద్దాస్యైక రసాభిమాన సుభగై, నీకు దాస్యం చేసి ఆనందాన్ని పొందాలి అని భావైహి ఇహ అముత్రచ. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ మాకు నీకే సేవ చెయ్యాలనేటటువంటి ఆలోచన ఉంది. మరి కాకపోతే జమాత దయితస్తవేతి భవతి సంబంధ దృష్ట్యా వయం. మా రాజుగారికి ఇష్టమైన అల్లుడు, నీకు అత్యంత ప్రీతిపాత్రమైన వాడు అనే నీ సంబంధంతో రాముణ్ణి మేము గౌరవిస్తాం. ముందు పెద్దపీట నీకే, నీ తర్వాతే రాముడు. పశ్యేమ ప్రతియామయామచ పరీచారాన్ ప్రకృష్యేమచ. ఆ దృష్టితో మా సీతమ్మ భర్తగా రామచంద్రమూర్తికి పరిచర్యలు చేస్తాం, రామచంద్రమూర్తి దగ్గరికి వస్తాం, నమస్కారం చేస్తాం, గౌరవిస్తాం. అంతేకాని నీవు లేకుండా రామచంద్రమూర్తిని గౌరవించే ప్రసక్తే లేదు అని పూర్వాచార్యులందరూ సీతా వైభవాన్ని కొనియాడారు. ఇటువంటి అద్భుతమైనటువంటి సీతారామ తత్వ సమ్మిళితమైనటువంటి ఈ రామాయణ వైభవం మనం నిర్మించింది కాదు. మన చేత రామాయణం ప్రకాశించదు, రామాయణం చేత మనం ప్రకాశిస్తున్నాం. ఇవాళ రామాయణం చెప్పడానికి నేను కూర్చున్నందువల్ల నాకు ఒక ప్రకాశం ఏర్పడింది, కానీ దానిని మనం ప్రకాశింపచేసే వాళ్ళం కానే కాము. చాలామంది అంటుంటారు అవి వెలుగులోకి తేవాలండి, వాటిని ప్రకాశింపజేయాలండి అని. వాటిని మనం ప్రకాశింపచేయం, వాటి వలన మనం ప్రకాశిస్తాం. వజ్రాన్ని మనం ప్రకాశింపజేయలేం, వజ్రం ధరిస్తే మనం ప్రకాశిస్తాం. అటువంటి రామాయణం, సరే పురాణాలు వేదాలు అన్నీ గొప్పవి, వాటిన్నిటికంటే రామాయణం చాలా గొప్పది. రామాయణాన్ని వెనక కథల రూపంగానైనా చదివించేవాళ్ళు, కుటుంబాలన్నీ చక్కగా ఉండేవి. ఈ రామాయణంలో ముఖ్యంగా ఉన్నటువంటి లక్షణం, రాముల వారు పట్టాభిషేకం చేసుకున్నప్పుడు రాజ్యం ఎంత అద్భుతంగా ఉంది అంటే ఎక్కడా ఏ విధమైన ఈతి బాధలనేవి లేనే లేవు. అసలు దొంగతనాలు లేవు, ముఖ్యంగా ఆకలి బాధలు లేవు, రోగ బాధలు లేవు, జ్వరాలు లేవు, గాలి వలన ప్రమాదాలు లేవు. నిరామయ విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం పరిపాలన చేస్తే రోగం అనేది లేదు, దుఃఖం అనేది లేదు, అంత ఆనందమయమే. అందుకనే అంతా రామమయం, జగమంతా రామమయం అంటంలో కారణం ఏమిటి అంటే రామరాజ్యంలో కష్టం అనేది ఎవరు అనుభవించలా, అందరి కష్టాలు రాముడు అనుభవించాడు. దశరథ మహారాజు గారు నాకంటే మా పిల్లవాడు ఎందుకు గొప్పవాడో చెప్పమన్నప్పుడు ఒక మంచి లక్షణం చెప్పారు. నిజమైన రాజు ఆచరించవలసిన లక్షణం, ప్రజలు సుఖపడుతూ ఉంటే తన ఏలుబడిలో ఉన్నటువంటి ప్రజలు ఏ ఇంట్లో మంగళ తోరణం కట్టుకున్నా రామచంద్రమూర్తి సంతోషపడేవాడట. పితేవ పరితుష్యతి. ఇప్పుడు తండ్రి కూడా నిజంగా అంత సంతోషం పడేవాళ్ళు తగ్గిపోయినారు. కొంచెం కొడుకు అభివృద్ధిలోకి వస్తే అసూయపడే తండ్రులు, తండ్రి బాగుంటే అసూయపడే కొడుకులు ఏర్పడినటువంటి ఈ కలియుగంలో ఒకరిని ఒకరు చంపుకోకుండా బ్రతకనిస్తే రామాయణం ప్రభావం అనుకోవాలి. ఆ రామాయణం అనేటువంటి మహానది ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటిది ప్రజలు ఎవరిని చూసినా రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కథా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి నిత్య పుష్ప నిత్య ఫల తరవ స్కంధ విస్తృత. ఏ మొక్క వేసినా సమృద్ధిగా పంటలు పండేది, చక్కగా ఏ విధమైనటువంటి ఈతి బాధలు లేవు. ఈ వాల్మీకి వ్రాసినటువంటి ఈ అద్భుతమైన రామాయణాన్ని, రామాయణం అంతా వినడం కదండి, అక్కడక్కడ కదా మీరు చెప్పారు అంటే, యః పాదం పదమేవ వా, రామాయణంలో ఒక శ్లోకం కానీ, శ్లోకంలో సగం కానీ, ఆసగంలో ఒక పదం కానీ విన్నా, ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ శ్రోతవ్యమే తత్ నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర మృద్ధికామైః. ఆయుష్యమారోగ్యకరం యశస్యం, ఏ వైద్యుడు లౌకిక వైద్యుడు మనకి పొయ్యలేనటువంటి ఆయుర్దాయాన్ని పోస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, కీర్తిని కలిగిస్తుంది, అన్నదమ్ముల పట్ల ప్రేమని పెంచుతుంది, సద్బుద్ధినిస్తుంది. శ్రోతవ్యమే తత్ నియమేన సద్భిహి, చక్కటి నియమంతో సత్పురుషులైన వాళ్ళు దీన్ని విన్నట్లయితే ఇన్ని ఫలితాలను ఇస్తుంది. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం, కుటుంబం పిల్ల పాప పుట్టారు కదా, వాళ్ళకి తిండి ఎలాగనుకోకర్లా, ధనం ఇస్తుంది, ధాన్యాన్ని ఇస్తుంది. స్త్రీయశ్చ ముఖ్య సుఖముత్తమంచ, చూడండి ఇక్కడ కూడా వాల్మీకి భగవానుకి మనం నమస్కారం చేయాలి. మళ్ళీ వందే వాల్మీకి కోకలమ కోకిలమని, ఎందుకంటే స్త్రీయ ఉత్తమశ్చ సుఖముత్తమంచ, స్త్రీలకు కూడా సౌఖ్యాన్ని కలిగించేది శ్రీమద్ రామాయణం. శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. మనం ఏ పురాణం విన్నా సరే మీకు కావలసినవన్నీ కలుగుతాయని ప్రతి పురాణం చివర, అపుత్రా పుత్రిణ సంతు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు, కొడుకులు ఉన్న వాళ్ళకి మనమలనెత్తుతారు అని అద్భుతమైన పరంపర చెప్పారు. ఈ పరంపరలో సంతానం కలగకపోవటానికి పితృశాపం కూడా ఒక కారణం, పురుష సంతానం కలగకపోవటానికి. ఆ శాపం కూడా రామాయణం వల్ల తీరిపోతుంది. దేవాశ్చ సర్వే తుష్యంతి శ్రవణాత్ గ్రహణాత్ తథా రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తదా. రామాయణం వింటే, మామూలు గ్రంథాలు వింటే దేవతలు సంతోషపడతారు, రామాయణాన్ని వింటే పితృదేవతలు కూడా సంతోషపడతారు. ఆ పితృదేవతల్ని సంతోషపరిచేటటువంటి రామాయణం పితృదేవతల అనుగ్రహంతో సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. రామరాజ్యం అంతటి సుఖాన్ని రామ భక్తులకు రామచంద్రమూర్తి ప్రసాదిస్తాడు. ఆ రామచంద్రమూర్తి కాలంలో ఎంత అద్భుతమైనటువంటి పంచభూతములు స్వామికి ఒదిగి ప్రజలకు అపకారం చేయకుండా ఉపకారం చేసినయ్యో, అంతలో కొంతైనా మనకి సుఖశాంతుల్ని రామచంద్రమూర్తి నమ్ముకుంటే తప్పకుండా కలిగిస్తాడు అని మనవి చేస్తూ, ఆసాధ్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం స్వస్తి.